ప్రభువా, నేను నమ్ముచున్నాను. ప్రభువా, నేను నమ్ముచున్నాను. సమస్తమును సాధ్యమని ప్రభువా, నేను నమ్ముచున్నాను. ఒక క్షణం మన నిలబడి తల్లవంచుకుందాము. ప్రభుని యేసు, మేము నమ్మి ఉన్నామని ఇది పాడుట వలన అనుకులతో కూడిన మా పద్ధతి ద్వారా నీకు తెలియపరచ ప్రయత్నం చేస్తున్నాము. ప్రభువా, నీ యొక్క వాక్యంలో ఉండి మాకు ఏదైతే అవసరమైనదో అది మాకు అనుగ్రహించుటకై నీవు జీవపు రొట్టెను విరచుట కొనసాగించుచునే ఉండుమని మేము ప్రార్థన చేస్తున్నాము. యేసు నామములో అది అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చున్న వచ్చును. ఇది ఖచ్చితమని నేను అనుకుంటున్నాను. దేవునికి మహనీయమైన ఆశీర్వాదాలు ఈ శ్రోతలపై ఇంకా దిగివచ్చినట్లు సభల సాఫల్యత అను మాట అగు ఆమేన్ అనున్నది చెప్పినట్లయితే అది సరిపోతుంది. ఈ ఉదయం నేను కూర్చుని కూటాన్ని జాగ్రత్తగా ఆలోచించాను. ప్రతి ఒక్కరూ వివిధమైన రీతిల్లో వారి సాక్ష్యాలను తెలుపుటకును గురించి నేను ఆనందించాను. కొత్తగా వచ్చిన వారు దాన్ని కొంచెం తప్పుగా తలంచినందుకు ఇక్కడికి వచ్చి క్షమాపణ అడిగిన బాప్టిస్ట్ సహోదరు చెప్పినది విన్నాను. కాబట్టి ఆ మానవతను నేను శ్లాఘిస్తున్నాను. ఒక మానవుడే రాగలుగుతాడు, లేదా ధీరుడైన పురుషుడవుతాడు కూడా. అతను తాను తప్పు చేశానని తాను తలంచినట్లయితే అతడు ఖచ్చితంగా నన్ను క్షమాపణ అడగలేదు. అతడు క్షమాపణ చెప్పినది నాకు కాదు, అది దేవునికి. కనుక నేను అది అభినందిస్తున్నాను. అవును, దేవుడు మన సహోదరుని దీవించను. అతడు సువార్తకులైన సహోదరుడు. ఆ బాప్టిస్ట్ అతను నాకు నేనుగా బాప్టిస్ట్ సంఘానికి చెంది ఉన్నవాడను. తెలుసా, మిషనరీ బాప్టిస్ట్ సంఘం యొక్క సభ్యుడై ఉంటుంది నేను. నేను ప్రజల మధ్య నుండి బయటకు వచ్చినప్పుడు నీవెలాగ భావిస్తావో నాకు తెలుసు. ఆ విధంగానే నేను భావించాను. నాకేది తెలియనట్లుగా ఉన్నాను. పెంతెకొస్తున్న చుట్టూ నా యొక్క మొట్టమొదటి అనుభవము నాకు జ్ఞాపకం ఉన్నది. అది డాగ్ వాగ మెషిగన్ లో. నన్ను క్షమించండి, డాగ్ లో చేపల వేటకై నేను ఉంటిని. డాగ్ లో నుండి వచ్చు ఇండియానాకు వచ్చు ఉంటిని. కనుక కార్లు మొదలైనవి వాటి మీద అంతటా యేసు అను పేరును నేను చూశాను. ఆ రోజు వారి కూటాల్లోని ప్రసంగాలు విన్నాను. తర్వాత రోజు వారు నన్ను కొన్ని మాటలు చెప్పటకు వేదిక పైకి రమ్మన్నారు. నేను అలాగే చేశాను. ఏ సంఘానికి నేను చెందానో వారు నన్ను అడిగారు. నేను బాప్టిస్ట్ అని వారికి చెప్పాను. ఆ రాత్రి ఒక వృద్ధుడైన ఒక రంగు జాతి మనిషి మాట్లాడాడు. అతడు 80లో దాటి ఉంటాడనుకుంటాను. అతడు వేదిక పైకి వచ్చాడు, వృద్ధుడైన వాడు. వారు అతన్నే పంపారు. అతడు ఇలాంటి ఇటువంటి సేవకులు వేసుకునే పొడవాటి అంగీ ధరించున్నాడు. పట్టు రంగు అంచు చుట్టూరా తెల్లని బొచ్చు అంచు ఉన్నది. నేననుకున్నాను, ఇక్కడున్న వారు వేదాంతులు, గొప్ప గొప్ప వారున్నారే. ఇలాంటి అతనికి వారు ఎలాగూ పరిచయం అనుమతించారు? ఈ ముసలివాడు కుర్చీలో ఒక చోట కూర్చోవలసి ఉంటున్నది అని అనుకున్నాను. యేసు భూమిపైన ఏమేమి చేశాడో దాన్ని ఆ పగలంతా వారు మాట్లాడారు. అయితే ఇతడొచ్చాడు, అంశం తీసుకున్నాడు. ఏబు 7:20 అనుకుంటాను, అదే లేఖనము ఖచ్చితంగా నేను చెప్పను. ఆయనను దీన్ని ఉదహరించాడు, లేక దానిలో కొంత భాగం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు, ఏకముగా కూడినప్పుడు, దేవుని కుమారులు ఆనందించి జయధ్వనులు చెప్పినప్పుడు నీవెక్కడ ఉన్నావు? పరలోకంలో ఏమి జరిగిందో అది అతను మాట్లాడాడు. భూలోకంలో ఏమి జరిగినదో వీరు మాట్లాడారు. అతను మాట్లాడిన సుమారు 5 నిమిషాల తర్వాత ఒక చోట ప్రభు యొక్క ఆత్మ అతన్ని తాకెను. నేలపై గంతులు వేస్తూ తన పాదాలను కొట్టు కటుక్కుమని శబ్దం చేశాడు. అక్కడ ఎంతో స్థలమున్నది. ఈ వేదిక యొక్క సగం అక్కడున్నది. అతడు ఉరుకులు ఉరుకుతూ, నేను బోధ చేయటానికి చాలినంత స్థలం మీరు నాకు సమకూర్చలేదు అని అన్నాడు. అప్పుడు సుమారు 20 సంవత్సరాలు నాకున్నవి. నేననుకున్నాను, ఆ ముసలాయనకు అది అలాగ చేసినట్లయితే నాకేమి చేస్తుంది అని అనుకున్నాను. చూశారా, మన యొక్క క్రొత్త సహోదరులకు ప్రతిదీ క్రమంగా ఉంచడం కొరకై మనం నిజంగా మన యొక్క సహవాసంలోకి ఆహ్వానిద్దాము. ఇక్కడ ఒక పూజారి ఒకరు కూర్చున్నాడని వారు ప్రకటన చేశారని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను, ఐరిష్ వాడినై ఉండి నా యొక్క ప్రజలు కత్తోలిక్కులు. కాబట్టి అక్కడ ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్నారు. బాప్టిస్టు రకరకాలైన వారు. కొంచెం సేపు క్రితము మీరు కొద్దిగా తబ్బిబులై ఉండవచ్చును. దాని గురించి ఏ ఒక్క సహోదరుడు మాట్లాడకుండా ఉండుటా నేను గమనించాను. కాని నేను ఇది సరిసేయుటకు ప్రయత్నించదనని తలంచాను. సహోదరు షకారియన్, మొదటి వర్తమానికుడు ఆనందముతో ఎంతగానో నిండిపోయిన తర్వాత ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉందని ఎరిగిన వాడై మనకై అతడు భాషలతో మాట్లాడాను. దానికి అనువాదం చెప్పుటకు మనకు అనువాదికులున్నారు. లేఖనము దాని గురించి చెప్తుంది, అనువాదికులు లేనట్లయితే వారు నిశ్శబ్దముగా ఉండవలను అని. అయితే వారు భాషలతో మాట్లాడినట్లయితే తరువాత దానికి అర్థం చెప్పాలి, అది ప్రవచనమవుతుంది. కాబట్టి కొద్దిగా గజిబిజి, ఇద్దరు ఒకేసారి, అది కొద్దిగా కూడా గజిబిజి కాదు. చూశారా? ఎందుకనగా అందులో ఒకరు అనువాదం చెప్పుచున్నారు, మరొకరు ప్రవచించుచున్నారు. మనొక సహోదరులు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటాను. వారు అర్థం చేసుకున్నట్లయితే, ఎందుకంటే అందులో ఒకరు సరిగా ఎచ్చుచున్నారు. ఒక్కొక్కరి కాల వ్యవధి మీరు గమనించారా? మరొకరు ఎంతగానో తాను నింపబడి దేవునిక ఆత్మ ఒకరి ద్వారా మాట్లాడుచున్నాడు, అర్థం చెప్పుట మరొకరు అర్థం చెప్పుచున్నాడు. తద్వారా అది విషయంగా ఉన్నట్లుగా కొన్నిసార్లు ప్రకృతి సంబంధమైన మనిషికి మన యొక్క ప్రశస్త సహోదరుడు ఈ ఉదయం క్షమాపణ కోరినట్లుగా ఉంటుంది. అర్థం చేసుకునే వ్యక్తికి కొంచెం గందరగోళంగా ఉంటుంది. అయితే ఎవరైతే లోపల ఉన్నారో, యుద్ధ విరులమైన మనము లోపల ఉన్నాము. ఇవేంటో మనమది అర్థం చేసుకుంటాము. కనుక కేవలము తలంపు కోసము అది సరి అంటే దాన్ని గురించి కొంత చెప్తాను. ఇది చెప్పటకు ఇది స్థలము కాదని నాకు తెలుసు. అయితే ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలు చెప్తుంటారు. అతడు ఆ రంగుజాతి మనిషి చెప్పాడు తెలుసా, నేను మాట్లాడటానికి తగినంత స్థలము మీరు ఇవ్వలేదు అని అన్నాడు. మాట్లాడటకు చాలినంత సమయము మీరు ఇవ్వటం లేదు, లేదా చాలా వివరంగా మాట్లాడటకు సమయం ఇవ్వట్లేదు. ఒకరు ఒక దినాన ఒక దైవసేవకుడు వచ్చాడు ఒక సంఘానికి. అతను 20 సంవత్సరముల నుండి సంఘ కాపరిగా ఉంటున్నాడు. అతను తన యొక్క సంఘములో ఖచ్చితంగా ఆదివారం ఉదయం 30 నిమిషాలే మాట్లాడతాడు. అతడు అన్నాడు, ఈ ఆదివారం ఉదయం 3 గంటలు మాట్లాడాను. కాబట్టి సంఘ పరిచారకుల బోర్డు అతని లోపలికి పిలిపించి, సంఘ కాపరి గారు, నిజంగా నిన్ను మేము అభినందిస్తున్నాము అని చెప్పారు. ఇంకా అన్నారు, నీవు బైబిల్ కొరకును దాని యొక్క హక్కుల కొరకును నిలబడతావని మాకు ఎల్లప్పుడూ తెలుసు. ఆ తర్వాత వారన్నారు, మేము దేవుని ఎదుట పవిత్రంగా నిర్మలంగా ఉండు కొరకై నీవెల్లప్పుడూ మమ్మల్ని సరిచేస్తావు. మేము నిన్ను అభినందిస్తున్నాము, నీవు దేవుని సేవకుడు అని మేము నమ్ముతున్నాము. ఈ ఉదయం వర్తమానము మేము నిజంగా శ్లాఘించాము. అయితే వారన్నారు, అయితే అక్కడ ఒక విషయం మేము అడగాలనుకుంటున్నాం. ఇంకా చెప్పారు, మేము నీకు కాల పరిమితిని ఇచ్చాము ఒక సంఘ పరిచారకుల బోర్డుగా అని వారన్నారు. ఇంకా చెప్పారు, ప్రతి ఒక్క ఆదివారం ఉదయం నీవు ఖచ్చితంగా 30 నిమిషాలే మాట్లాడతావు, మరి ఈ రోజు 3 గంటలు అన్నారు. మేము ప్రతి ముక్కను అభినందిస్తున్నాము, అది మంచిదే. ఆ వృద్ధుని సంతోషపడుతునిగా చేసినట్లుగా ఉంది. మీరు చూశారా? అతను చెప్పాడు, సరే సహోదరులారా, అది ఎలాగ జరిగిందో మీకు చెప్తాను అన్నాడు. ప్రతి ఆదివారము నేను వేదిక ఎదుకు వెళ్ళినప్పుడు ఇలా చెప్తున్నాను, ప్రతి ఆదివారము వేదిక ఎదుకుని వెళ్ళినప్పుడు నా నోట్లో చిన్న తీయటి బిల్లలు పెట్టుకునేవాడను. ఇంకా చెప్పాడు, నేను దాన్ని చీకుతూ ఉంటాను. చెప్పాడు, తీయటి బిల్ల అయిపోతే అది 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇంకా అన్నాడు, అప్పుడు బోధను నిలిపివేస్తాను. అతడు అన్నాడు, ఈ ఉదయం ఏం జరిగిందో తెలుసా, అది కొద్దిగా ఎక్కువ సమయమైందని అనుకున్నాను, అది బయటకు మూశాను, నా నోట్లో గుండి పెట్టుకున్నాను. నోట్లో నేనేం పెట్టుకోవడం లేదు, కనుక మన జేబుల్లో మనం ఎటువంటి గుండీలు పెట్టుకోవద్దు. అయితే అది ఇక్కడ దేవదూషణి అని అనుకోనని అనుకుంటున్నాను. అయితే మీకు తెలుసా, దేవునికి సహా హాస్యమైన ఇంద్రియమున్నది మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఉండి ఇటు సహవాసము కలిగినందుకు మేమెంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరియు అల్పమైన నా స్వంత మార్గమున మరొకసారి జీవపు రొట్టెను విరుచుటకు పొందుకున్న ఘనమైన ఈ తరుణాన్ని బట్టి కూడా నేను చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంగ్లాండ్ నుండి వచ్చి గత రాత్రి ఇక్కడ మాట్లాడిన ఆ మనిషిని వల్లే, వేదాంత మత ధర్మజ్ఞుని వల్లే, నా 7వ తరగతి విధితో ఒక మనిషి వెనుక లేచి నిలబట్టుకు నేను అసహించుకుంటాను. అయితే నా హృదయం యొక్క భావమును దేవుడు మీకు అనువాదం చేయనని నేను నమ్ముతున్నాను. అవునా? నా యొక్క మాటలు సరికానట్లయితే నా కోరికలు నేను నమ్ముతున్నాను. ఇప్పుడు లేఖనం నుండి చదువుతాను. మీలో అనేకులు అనుసరించుటకు ఇష్టపడేవారు. ఈ ఉదయం కొద్ది క్షణాల కొరకు ప్రవక్త యిర్మీయా పుస్తకము నుండి రెండవ అధ్యాయము నేను చదవబోతున్నాను. నేను ఇప్పుడు 1వ వచనం ప్రారంభించబోతున్నాను. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయ తగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకునుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులయ్యి వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. యాకోబింటి వరలారా, ఇశ్రాయేలింటి వరలారా, మీరందరూ యెహోవాకు వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులైనట్లు నా యుద్ధ నుండి దూరముగా తొలగిపోయిరి, ఐగుప్తు దేశం నుండి మమ్మును రప్పించిన యెహోవా ఎక్కడ నున్నాడని అరణ్యములు అనగా ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టియు గడాంధకారమును కలిగి ఎవరను సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. దాని ఫలములను శ్రేష్ట పదార్థములను తిన్నట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు ఎరుగుదరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు, ఏలికలను నా మీద తిరుగుబాటు చేయదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించరు. కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను. ఇది హోవాకు. కెత్తియుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకునుడి, మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకునేనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునేది. ఆకాశమా, దీనిని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవాకు. నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజనముల ఊటైన నన్ను విడిచియున్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకునియున్నారు. చదువుబడిన ఆయన వాక్యమునకు ప్రభు ఆయన ఆశీర్వాదన తోడు చేయనుకాక దానిలో నుండి ఒక పాఠమును, బద్దలైన తొట్లు అను ఒక పాఠము నేను తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయము మనము లేఖనము చదివింటిమి. సమస్త లేఖనము ఆత్మ ప్రేరేపణ వలన కలిగినది. దేవునికి ఇంటికి మనము దిద్దుబాటు కొరకు, బుద్ధి కలుగుడు కొరకు వచ్చుచున్నాము. కొన్నిసార్లు ఏదైనా చిన్న విషయాన్ని మనము చూస్తుంటాము. కొద్దిసేపటి క్రితము మనతో మాట్లాడుతున్న ఆ సైనికుని వలె కొన్ని విషయాలు మనకు చెప్పుచున్నాను. బహుశా అది ఒక దేశంలోని ఒక క్షపణి లేక దాని వ్యూహం వంటిది, మరొకటి ఒక సైనిక ఊహాపన్నాగములో దానికి విరుగుడకు ఒక దానిని మనము కనుగొనవలసి ఉంటుంది. అటువంటిది ఆలయంలోకి వెళ్తది, మనుష్యుడు బోధిస్తున్నప్పుడు బోధిస్తున్న స్థలంలోకి వెళుతుంది, లేదా పొలములో అతను ఒక సువార్తికైనట్లయితే. ఏవైనా తిరుగుబాటు గొడవలు వస్తున్నప్పుడు వాటిని చూచినప్పుడు వాటి యొక్క ప్రారంభము గాని మరి ఏదైనప్పటికీ అతడు ఒక మనిషైనా లేక అతడు దేవుడు సేవకుడైనా, ప్రజలకు అటువంటి దానికి వారి మనస్సు దూరంగా ఉంచి దాన్ని మూసివేయవలెను. అది జరుగుట మనకు అవసరం లేదు. అటువంటి స్థలంలోకి మనము వెళ్ళుటకు మంచిది కాదు. సరే, ఇప్పుడిక్కడ యిర్మీయా కాలంలో, అతని ప్రవచన కాలంలో యెషయా మరణమైన తర్వాత అది సుమారు 60 సంవత్సరాలైనది. ముఖ్యుడై ప్రవక్త లేకుండా, ప్రాముఖ్యుడు ప్రవక్త లేకుండా సుమారు 60 సంవత్సరాలు వారు ఉన్నారు. అక్కడ హబక్కుకు కొందరు చిన్న ప్రవక్తలు ఉన్నారు, అయితే యెషయా ఆఖరి పెద్ద ప్రవక్త. ఈ కాలమందు వారిని బయటకు పిలుచువారు ఎవరూ లేరు. వారు త్రిగులాడారు, అయినప్పటికీ వారు దేవుని ప్రజలే. ఈ రాష్ట్రానికి వారు వలస వచ్చారు. యిర్మీయా వారి నిమిత్తం ప్రవచించినట్లు ఇతడు వారిని మనం లోపల చూచుచున్నాం. వారిని యిర్మీయా కూడా అతడు దేశ బహిష్కరణకు ముందు ప్రవచించాడు. ఇంకా వారితో కూడా దేశం విడిచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇర్మియా తర్వాత దానియేలు వచ్చాడు. దానియేలు చెప్పాడు లేఖనము ద్వారా వారు అక్కడ 70 సంవత్సరాలు ఉందని అతడు గ్రహించారని చెప్పాడు. అలాగే వారి మధ్య ఇంకొక ప్రవక్త ఉన్నాడు. అతడు ఈ కార్డుని తీసుకుని దాన్ని తన మెడ మీద పెట్టుకుని అది ఎంతో చిన్న విషయం, 2 సంవత్సరాలుగా దేవుడు అందరినీ వెనుకకు తీసుకుని రాబోతున్నాడు అని అన్నాడు. అయితే దానికి విరుద్ధమైంది ఇర్మియాకు తెలుసు. ఎవరైతే అబద్ధముగా ప్రవచించిండిరో ఆ ప్రవక్తకు ఏమి జరిగినదో మనకు తెలుసు. అదే సంవత్సరంలో అతడు చచ్చిపోయాడు. కాబట్టి అతడు ఉండటకు దేవుడు అనుమతి ఇవ్వలేదు. మరియు ఆ దినాన ఉన్నటువంటి ప్రజల పరిస్థితులేవో మనము గమనిద్దాము. నేను ఏ ఉద్దేశంతో ఇక్కడ చెప్పుటకు కొన్ని లేఖనాలు చిన్న వివరణ పట్టిని ఉంచి ఉన్నానో నేను ఉద్దేశించినవి కావు. మీరు అపార్థం చేసుకోకూడదని కోరుచున్నాను. అలవాటుగా లేఖనాలు మొదలైనవి వ్రాసించుకున్నాను. అయితే 25ను నేను 2వ మారు దాటి ఉన్నాను. కాబట్టి అలవాటుగా నాకు జ్ఞాపకం ఉన్నట్లుగా జ్ఞాపకం ఉండవు. కాబట్టి ఒక విధంగా నేను ఎరుగునట్లుగా అక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకున్నట్లుగా లేఖనాన్ని నేను వ్రాసుకుంటాను. తర్వాత రోగులు కొరకై ప్రార్థించడానికి ఎంతో సమయం, బయటికి వెళ్లిపోవుట, నేను చేయవలసినట్లుగా నిజంగా నాకు సమయం లేదు. అయితే ఈ గొప్ప దినము యొక్క ఈ దినపు ప్రవక్త అతడు ఆమోసు, అనేక మంది ఇతర ప్రవక్తలు వచ్చినట్లుగా అలాంటి క్రమంలో అతడు ఉన్నాడు. దేశం యొక్క స్థితిగతులు చూచి అతడు ఉద్రేకపడ్డాడు. కొన్ని కొన్నిసార్లు నీవు ఒక దేశాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక వర్గపు గుంపు వారికి అది వర్తిస్తుందని అది తలంచబడవచ్చును. అది కాదు, అది దేశం యొక్క సంపూర్ణ చిత్రము. ఇర్మియా దినాలలో అది ఎలాగున్నదో ఈనాటి స్థితిగతులకు అది చాలా పోలికగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. దేశమాంత కొద్దిగానో మరింతగానో విగ్రహాలకు వెళ్లిపోయినది. ఒక విధంగా దేవునికి దూరంగా వెళ్లిపోయిందని చెప్తాను. అలాగే చేయటం ద్వారా అది వేదిక యొక్క బలహీనత అవుతుంది. ఎందుకంటే వేదిక క్రమములో ఉన్నట్లయితే మరియు దేవుని వాక్యముతో ఉండినట్లయితే ఇక్కడ దేవుడు ఎలాగూ కదలచున్నాడో ఆయన ప్రతి ఒక్క సంఘములో కూడా అలాగే ఉంటాడు. అయితే దానికి దూరంగా వారు నడిచారు, దూరంగా వారు నడిపించారు. అటు దానికి నేను ఈ ఉదయం మాట్లాడుటకు ఆశపడుతున్నాను. అది అన్ని కళలు కూడా నిజమేనని మనం తెలుసుకుంటున్నాము. అతడు ఆమోస్ అనుకుంటారు. కొద్దిసేపటి క్రితము నేను అతన్ని వివరణించినట్లుగా అతడు చెప్పాడు, నేను ప్రవక్తని కాదు, ప్రవక్త కుమారుని కాదు అని చెప్పాడు. అయితే అతడు చెప్పాడు, సింహము గర్జించగా భయపడినవాడెవడు అని. అరణ్యములో అసలైన సింహం యొక్క గర్జన ఎప్పుడైనా ఎవరైనా విన్నట్లయితే ఇక్కడ చుట్టూ బోనుల్లో మీరు వినేవి కేవలం పెళ్లి కూతులు మాత్రమే. అయితే అడవులలో ఒకటి గర్జిస్తే ప్రతి ఒక్కటి నిశ్శబ్దమైపోవలసింది. వాటిని వేటాటి కొరకై నేను అడవుల్లో పండుకున్నాను. అతడు మృగాలకు రాజు. ఆ సింహం గర్జించినప్పుడు చివరకు కందిరీకి సహా అరుపులను నిలిపివేస్తుంది. ప్రతిదీ కూడా నక్కలు, గురిపోతులు అరుపులు అరుస్తవి. మిగతా జంతువులు, కోతులు, జీరంగులు, కొండజాతి కోతులు, వాటి యొక్క పెద్ద అరుపులు నిన్న గూర్చి నీవు చేస్తే నీకు వినబడదు. అయితే కొద్ది దూరంలో సింహం గర్జించితే ప్రతి కందిరీగా అరుపులు నిలిపివేస్తుంది. చూశారా, ప్రతిదీ దానికి భయపడుతుంది. అయినను అతని చంపగలవి అనేకములున్నవి. అయితే అతని మృగరాజుగా గుర్తించబడ్డాడు. అతడు చెప్పాడు, సింహము గర్జించగా భయపడిన వాడెవడు? అతడు చెప్పాడు, దేవుడు మాట్లాడగా ప్రవచింపని వాడెవడు? ఆ స్థితి తిరిగి ఈనాటి సవాళ్లు ఎదుర్కొంటుందని నేను అనుకుంటున్నాను. దేవుడు మాట్లాడాడు. చూశారా, గోడ మీద చీవరాత్రి మనం చూస్తున్నాము. మనము కడవరి కాలంలో ఉన్నామని ప్రవచించుటకు ఇదెంతో సులభము. ప్రతి ఒక్క సంఘశాఖ యొక్క భాగం నుండి కత్తోలిక విశ్వాసం మొదలు ప్రొటెస్టాంట్ సంఘాల వరకు, బౌద్ధుడు, ఇంకా ఇండియా నుండి ఇంకా ఏమున్నవో ప్రతి చోట నుండి దేవుని చూస్తున్నాము. ఆయన ప్రజలను కలిసి పిలుచుచున్నాడు, వారిని కూటమి చేస్తున్నాడు. అందుకొరకు నేనెంతో ఆనందంగా ఉన్నాను. ఈ రోజు వచ్చు చురుటిని చూచి నేను సంతోషిస్తున్నాను. అది ఘనమైన దినము, మహాగంభీరమైన తరుణాల్లో ఒకటి అది. అది నేనది కలిగినట్లయితే, ఈ లోకం ఉన్నదని ముందుగా నేను ఎరిగినట్లయితే, దేవునికి భాగమైన ఆత్మలు మనమైనప్పుడు జగత్పునాదికి మునిపే ఆయనతో కూడా ఉండి ఉంటివి. ఎందుకనగా నిత్య జీవము యొక్క ఒకే రూపము ఉన్నది, అది దేవుడు. మనము ఆయన యొక్క భాగము. మనము ఎరగవలసినవి, మనము తలంచవలసినవి ఒక ఉనికి ఉండి మనకేమి ఎక్కువ లేదు. అయితే భూమికి పునాదులు వేయబడక మునిపే మనం ఆయన తలంపుల్లో ఉన్నాము. ఎందుకనగా మనము ఆయన యొక్క భాగమై ఉన్నాము. నా కుమారు నాలో భాగమైనట్లుగా నా తండ్రిలో నేను భాగమైనట్లుగా అలాగున్నాను. ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాము. అక్కడ వెనకాల ఇప్పుడు నేనేటట్లు నేను ఎదిగి ఉన్నట్లయితే కాలం యొక్క సమస్త వైశాల్యమును నేను చూచినడేవాడును. ఏ కాలంలో నీవు నివసించాలని అనుకుంటున్నావు అని ఆయనను అడిగేవాడు. ఇప్పుడున్న ఇదే సమయం అని నేను చెప్తాను. ప్రపంచ చరిత్ర యొక్క అంతం యొక్క సాయంత్రం, భూమిపైన స్థాపించబడు దేవుని రాజ్యం యొక్క ముందు కాలం ఇది. అన్ని కాలములలోని మహామహిమ గల సమయము ఇదేనని, ఇప్పుడేనని నేను నమ్ముతున్నాను. మనం ఇక్కడ చూస్తున్నాము, దేవుడు ప్రవక్తను ఏర్పరచి అతన్ని పంపించినప్పుడు ప్రవక్త ద్వారా ఇస్రాయేళ్లు నేరం మోపబడుచున్నారు. రెండు ప్రాముఖ్యమైన పాపముల వలన వారు నేరము మోపబడుచున్నారు. వారు చేసిన ఆ రెండు విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. అందును బట్టి దాని వలన మనం అభివృద్ధి చెందుతాము. జీవ జనముల ఊట అయిన దేవుని వారు విడిచియున్నారు, తమ కొరకు తొట్లను తొలిపించుకుని ఉన్నారు. దేవుడు వారికి అనుగ్రహించిన దాని నుండి తొలగిపోయి వారికై వారు తయారు చేసుకున్న వారి కొరకై తొలిపించుకున్నారు. మీరు గ్రహిస్తే ఈ తొట్లు అవి పగిలిపోయినవి, కారిపోతవి. బద్దలైన తొట్టిలో నీళ్లు నిలవలేవు, అవి కారిపోతవి. నేను పొలములో పెరిగాను. పాతబడిన తొట్టి అనగా ఏంటో నాకు తెలుసు. అందులో ఉంచడం కష్టతరము. ఈ కాల్చున తొట్టి ఈ దినానికి ఒక మంచి చిత్రపటమని నేను తలస్తున్నాను. మనము చేయు ప్రయత్నాలన్నీ మనము చేయుటకు ప్రయత్నించినప్పుడు మనిషిని ఏకము చేయుట, ప్రజలను ఒకటిగా చేయుట, సంఘాలను ఏకము చేయుట, అవన్నీ ఎప్పుడు కూడా లౌకికమైన ప్రయత్నాల మండలాల్లో ఉంటవి. మెథడిస్టులందరినీ మనము బాప్టిస్టులుగా చేయటకు ప్రయత్నిస్తున్నాము. దాన్ని అటు ఇటు చేయటం మరియు పలు విధములైన సంఘర్షకలు అసలు దేవుని యొక్క ప్రణాళిక కాదు. దేవునికి ఒకే ఒక కూడిక స్థలమున్నది, అక్కడ నిర్గమకాండములో ఆయనది చెప్పియున్నాడు, నా నామముంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలము, ఆ స్థలములో మాత్రమే నేను ప్రజలను కలుసుకుందును. ఆయన నామం ఉంచుటకు ఆయన ఒక స్థలమును ఏర్పరచుకున్నాడు. ఆయన నామం ఎక్కడ ఉంచి ఉన్నాడో అక్కడే ఆయన ఇస్రాయేల్ ను కలుసుకున్నది. ఆయన సంఘమును ఆయన కలుసుకును ఒక స్థలము ఆయనకున్నది. ఈ దినమున ఆయన నామమును ఏర్పరచుకున్నాడు. ఆ నామము యేసుక్రీస్తు. అతను యేసుక్రీస్తులో ఉండినప్పుడు నిజమైన విశ్వాసిని అక్కడే ఆయన కలుసుకున్నది. అక్కడే దేవుడు ఆయన నామం ఉంచుటకు ఆయన ఏర్పరచుకున్నది. దేవుని నామమా అని నీవు అడుగుతావు. ఆయన చెప్పాడు, నా తండ్రి నామమున వచ్చిన్నాను. కనుక అక్కడే దేవుడు ఆయన నామం ఉంచున్నది. క్రీస్తులో చిందించబడిన రక్తం క్రింద క్రీస్తులో మనమందరము కలుసుకునేది. అక్కడే నిజమైన సత్యమైన సహవాసముండును. ఆయన మనిషిని ఎక్కడ కలుసుకునో అటు ఎదిన తోటలో ఆదిలో దేవుడు ఆయన ప్రణాళికను తయారు చేశాడు. అది లౌకికమైన జ్ఞానంపైనే కాదు. అది అలాగైతే హవ్వ ఆయన యొక్క ప్రణాళిక వరుసలో ఖచ్చితంగా ఉండేది. అయితే సతాను యొక్క లౌకికమైన అభిప్రాయమును ఆమె అంగీకరించినదని మనకు తెలుసు. నిజం, దేవుడు చేయడు. అయితే దేవుడు చెప్పాడు ఆయన చేస్తాడని. కాబట్టి ఆయన విమోచన స్థలమును ఆయన ఏర్పరచుకున్నాడు. అది రక్తము ద్వారానే, కాని లౌకికమైన అభిప్రాయం బట్టి కాదు. కాబట్టి మనం కేవలము గాలిని కొడుతున్నాము. అది కేవలము మానవ స్వభావము. ప్రజలు అది చేయటకు ప్రయత్నము చేయుట. మనకి సమయం ఉన్నట్లయితే మనము చాలా ముక్కలుగా దాన్ని పగలగొట్టగలము. అయితే ఆ గుండి నాకు అవసరం లేదు. కాబట్టి సాధ్యమంత మటుకు దానిని సంక్షిప్తము చేయే ప్రయత్నం చేద్దాము. కారుతున్న తొట్లు, పగిలిన తొట్లు, అది నిర్దిష్టంగా మరలా సంభవించిందని మనము తెలుసుకున్నాము. మనము జీవించుతున్న ఈ కాలంలో మన యొక్క ప్రయత్నాలన్నింటిలో అది సాక్షాత్తు చిత్రపటమే అవుతున్నది. ఏ దైవసేవకుడైనా చేయు ప్రతి ఒక్క ప్రయత్నానికి ఉదాసీనత ఏమీ లేదు. యేసుక్రీస్తు నామమునకు సమతలము కాదు. గౌరవములోను, పూజనీయతలోను ఆయన నామమును ఆయన పెట్టుటకు గౌరవించవలసి ఉన్నది. ఈ కడవరి దినాలలో భూమిని దాటి వెళ్తున్న గంభీరమైన సువార్త సవార్థిక పద్ధతులు ఉన్నవి. అయినను యేసుక్రీస్తు రక్తం కిందకు వారిని మనము తెచ్చు వరకు ఒక్క హృదయములోనికి ప్రజలను మనము తీసుకుని రాలేము. ఎప్పటికైనా మనము క్షేమంగా ఉండు ఒకే ఒక స్థలము అదే. అక్కడ పైన తూర్పు ప్రాంతాన కొద్ది కాలం క్రితం ఒక నన్ను పిలిచి ఇలాగన్నారు, సహోదరు బ్రెనహాం, నీవు అరిజోనాకు కదల వెళ్లావని విన్నాను. ఎక్కడైతే క్షేమం ఉన్నదో అక్కడ నీవు స్థలం ఏర్పరచుకున్నావని విన్నాను. వర్తమానం ఏ విధంగా వచ్చిందో మీకు తెలిసినట్లుగా అలస్కాలో ఏమి జరిగిందో ప్రభు నాకు చెప్పాడు. అది ఏ విధముగా కాలిఫోర్నియా గుండా వెళ్లేది చెప్పాడు. అది అలాగే ఉన్నది. వారు చెప్పారు, అది కదిలిపోయినట్లయితే మరి ఎక్కడ క్షేమకరమైన మండలము అని అడిగారు. నేను చెప్పాను, నేను ఎరిగినంత వరకు క్షేమకరమైన మండలము ఒకటి ఉన్నది, అది క్రీస్తులో. ఎవరైతే క్రీస్తులో ఉంటారో అది ఒక్కడే మాత్రమే నాకు తెలుసు. ఇంకా యిర్మీయా దుఃఖించు ప్రవక్త, అని పిలువబడెను. ఎందుకనగా అది అతన్ని ఏడ్పించినది, ఏడ్చేవానిగా చేసినది. ఎందుకనగా అతని ప్రవక్త ఉండగా ప్రభు యొక్క వాక్యము అట్టి వారి యుద్ధకు వస్తుంది. ప్రజలు వారి ఆచారాలు బాగానే ఉన్నవని తలస్తూ వాటి ప్రకారంగానే నడుస్తుండట చూచి వారు ఇంకా ఏ విధంగానైనా తిరగరు అని ఎరిగిన వాడై ఏడుస్తున్నాడని నేను అనుకుంటున్నాను. వారు దేశం విడిచి పోబోతున్నారు కనుక. ఎందుకంటే నీవెవరైనప్పటికీ, నీవి ఏమై ఉన్నప్పటికీ, నీవు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు అది మనకు తెలుసును. ఒక దేశముగా మనమేమి కోస్తామో లేక విత్తున్నామో అది కోయవలసి ఉంటున్నది. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం ప్రసవ నొప్పులను గురించి నేను మాట్లాడతాను. దాన్ని నేను ఎక్కడ గుర్తించాను? ఊరిక మనమేమి పొందలేము, మనం ఏమి విత్తుతామో దానినే కోస్తాము. నేటి దినాన తారుమారటువంటి మన యొక్క క్రైస్తవ్యము ద్వారాను, క్రైస్తవ్యముగా పిలువబడుట ఇలాంటి దానిలోనికి ప్రజలను తారుమారు చేయటం వలన దేవుడు మనల్ని తీసుకుని వస్తున్నట్లయితే, ఒకనాడు సహోదరుడు మోర్ చెప్పినట్లుగా ఆయన సదమగమలను కాల్చివేసినందుకు క్షమాపణ అడగటానికి ఆయన నైతికంగా బాధ్యత వహించవలసి ఉంటుంది అన్నాడు. అవునది నిజం. ఎందుకనగా దేవుడు ఇంకా న్యాయవంతుడై ఉన్నాడు. మరి ఎక్కడైతే అన్యాయం ఉంటుందో, ప్రజలు ఏమి వెతుతున్నారో అది కోయినట్లు చేయుటకు మనం అది చేయవలసి ఉన్నది. ఆయన పరిశుద్ధతకు ఆయన వాక్యమునకు అది మారుతుంది. ఆయన వారు విసర్జించున్నారు. జీవ జలముల ఊట అయినా ఆయన విసర్జించారు. వారి కొరకు తొట్లను తలపించుకున్నారు. సరే, తొట్టి అనేది అర్థం చేసుకోలేని వారు బహుశా ఒకరుండవచ్చునేమో. బావి యొక్క స్థానాన్ని తీసుకుని మనుషులు తయారు చేసిన చెరువు లేక తటాకము అది ఒకరు త్రవ్వి తయారు చేసినది. తటాకము లేక చెరువు అనగా ఎంతమందికి తెలుసు? మంచిది. సరే, చాలా మంది గ్రామ ప్రజలు ఇవదేం ఇక్కడ ఉన్నారు. ఒక స్థలంలో ఉన్న ఒక పాత చెరువు, ఒక తొట్టి నాకు జ్ఞాపకం ఉంది. అది ఎలాగుంటుందో చూశాను. అలాంటి దాని నుండి నీళ్లు త్రాగటకు నేను ఎప్పుడు భయపడేవాడను. అది మనుషులు త్రవ్విన చెరువు. అది ఎప్పుడూ నమ్మదగినది కాదు. నీవు చెరువును నమ్ముకోలేవు. మనుషులు ఏ చేసినప్పటికీ అది ఎప్పుడు కూడా మంచిది కాదు. అయితే ప్రభు కాలమును ఘటనాచక్రంలో ఉంచాడు. భూమి చుట్టూ తిరుగుతుంది. ప్రతి సంవత్సరము ప్రతి సమయము అది దాటుతున్నప్పుడు ప్రతిరోజు ప్రతి గంట సూర్యుడు అస్తమిస్తాడు. అది ఎన్నడూ అంతరించదు. అయితే చాలా శ్రేష్టమైన గడియారాలు మనం తీసుకుంటాము. చాలా సార్లు నెల రోజుల సమయంలోనే సందేహం లేకుండా పాడవుతీవి అవి. అయితే చూడు, దేవుడు చేసిన ప్రతిదీ పరిపూర్ణమైనది. మనుషులు చేసినది అది అసంపూర్ణమైనది. కాబట్టి నీకు సంపూర్ణమైనది ఉన్నప్పుడు ఎందుకని అసంపూర్ణమైన దాన్ని అంగీకరిస్తావు? పెంతికోస్తు వారమైన మనల గురించి నేను ఎల్లప్పుడూ చెప్తుంటాను. మనకు తెలుసు, బహుశా మనము దేవుని క్రమములో బయట లేము. మనము నమ్మము. అయితే మనలో మరొకరిని అనుకరణ చేయు ఉన్నారని కూడా మనం ఎరగవలసి ఉన్నది. అది కేవలం మానవత్వము. అది చేయటకు వారు ప్రయత్నం చేస్తారు. బైబిల్ గ్రంథంలో వారు చేశారు. నేను పౌలు వాడను, నేను శీల వాడను, అలాగను చేశారు. అయితే ఒకరు ఏది చేశారో లేక చేయుచున్నారో దాన్ని అనుకరణ చేయటకు వారు ప్రయత్నించారు. అయితే ఆకాశం నిండుగా నిజమైన విషయాలుండగా, వాగ్దానం మీకు మీ పిల్లలకు చెందును అని చెప్పబడుచుండగా, అబద్ధపు అనుకరణ మీరెందుకు అంగీకరిస్తారు? వ్యత్యాసకరమైన ఒకదాన్ని మనమెందుకు అంగీకరించవలను? బైబిల్ గ్రంథము కలుషితము లేని దేవుని వాక్యమే అన్నప్పుడు ఎందుకు మనము పాత పాఠాలను లేక మూఢ సిద్ధాంతాలను తీసుకోవాలి? ప్రకటన 22:18 దానిలో నుండి ఒక్క మాటను తీసివేసినప్పటికీ లేక ఒక్క మాటను దానికి కలిపినప్పటికీ జీవన గ్రంథము నుండి అతని భాగము తీసివేయబడినని ప్రభు అని యేసు చెప్పుచుండగా, ఒకటి ఎందుకు కలపాలి, అందులో ఉండి ఒకటి ఎందుకు తీసివేయాలి? మానవ జాతిని భూమి మీద మొదట దేవుడు ఉంచినప్పుడు ఆయన వాక్యము ద్వారా వారు జీవించవాలని ఆయన వారికి చెప్పాడు. దేవుని యొక్క వాక్యము గొలుసు వంటిది. దాంతో నీవు నరకంలోకి వెళ్తావు. దాని యొక్క బలహీనమైన కొక్కము ఎంత బలమైనదో, గొలుసు అంతా కూడా అంతే బలమైనది అవుతుంది. దానిలోని ప్రతి ఒక్క మాటను మనము గైకొనవాలని దేవుడు కోరుచున్నాడు. బైబిల్లో మొట్టమొదటిది ఒక వాక్యమును విడగొట్టుట, మరణము యొక్క అంధకారంలోకి మానవ జాతిని తీసుకువెళ్ళినది. బైబిల్ మధ్యలో యేసు వచ్చాడు. మనుషుటి వల్ల మాత్రము కాదు గాని జీవించున్నది, ప్రతి ఒక్క మాట వలన జీవించును. వాక్యం కొంత భాగం వలన కాదు లేక 99 వలన కాదు, అయితే ప్రతి మాట వలన. హవ్వ ఆదాము ఎలాగో అలాగూ. అయితే బైబిల్ ఆఖరిలో ప్రకటన 22:18 ఆయన అది చెప్పాడు. దీనిలో నుండి ఒక మాటను తీసివేసినప్పటికీ, దీనికి ఒక మాటను కలిపినప్పటికీ, దాన్ని గుర్చి దేవుని యొక్క స్వంత ఆలోచనే అదయుండగా, ఇక్కడ ఒకరి యొక్క ఆలోచన కలిపటకు మనకు అవసరమేంటి? ఆయన చెప్పినదే మనం తీసుకోవలసి ఉన్నది. అది ఇంకా ఇలాగూ వ్రాయబడినది, ప్రతి ఒక్కరి మాట అబద్ధం, నాది సత్యము. అదే ఈ ప్రవక్తకు వచ్చిన విషయము. ఇర్మియా దినాల్లో అతడు ఒక ప్రవక్త ఉండెను. ప్రభువాక్యము అతని యుద్ధకు వచ్చెను. ఇతడు దానికి ఒకటి కలుపు చేయ ప్రయత్నం చేశాడు. అయితే అది ఆధారపడేది కాదు. మనము చేయుటకు ప్రయత్నం చేయు ఈ పద్ధతులను మరియు అసలైన దేవుని యొక్క వాక్యములో స్థానము తీసుకున్నకు ఈ తొట్లను ఈ చెరువులకు ఈ నేను పోల్చుచున్నాను. ఎందుకనగా దాని యొక్క స్థానమును ఏది తీసుకోలేదు, అది దేవుడై ఉన్నాడు. ఆది వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరధారి మన మధ్య నివసించెను. హెబ్రీ 13:8 ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. దాని నుండి మనం ఎలాగా తుడిచివేయగలము? అది సత్యమై ఉండవలసినది. ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ప్రత్యేక పద్ధతిలో ఆయన ఒకటే. ఆ కారణము చేతనే మీరు బాప్టిస్టులు, మెథడిస్టులు, కతోలిక్కులు మరియు ప్రెస్బిటేరియన్లు మొదలగు మీరు ఆనందించున్నారు. ఆ సన్నిధి ఆనందించుచున్నారు. బహుశా కొన్నిసార్లు లౌకిక జ్ఞానము జ్ఞాన విధము ద్వారా పొందవచ్చును. బహుశా దేవుని యొక్క శక్తిని మీరు పొందవచ్చును. నీవు దేవుని సేవకుడు అయితే నిజముగా దేవుని లోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క కుమారుడు లేక కుమార్తెగా ఆయనలో నీ స్థానాన్ని గుర్తించినప్పుడు, ఆ గంభీరమైన కంపనము అదే నీకు తెచ్చున్నది. అది కలిగి ఉండాలని దేవుడు నీయర్లా కొరుచున్నాడు. మనమిడు పరిశుద్ధ మార్కు 16:10 గమనిస్తున్నాము. మీరు సర్వలోకానికి వెళ్లి బోధించుడి అని యేసు చెప్పలేదు. ఆయన చెప్పాడు వెళ్లి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. సువార్తను ప్రకటించుడి అనగా పరిశుద్ధాత్మక బలమును నిరూపించుట. మీరు సర్వలోకానికి వెళ్లి పరిశుద్ధాత్మక శక్తిని నిరూపించుడి. అక్కడ ఇండియాలోని బొంబాయిలో, అక్కడ దక్షిణాఫ్రికాలోను, వేరే స్థలాల్లోనూ నా యొక్క జామీనుదారునితో నేను మాట్లాడాను. అక్కడ మిషనరీలు ఒక మాటగానో లేక బుద్ధి సంబంధమైన భావనగానో బోధించారు. అయితే కూటమిలో ఒక రోజు పరిశుద్ధాత్మ తానే దిగి వచ్చి ఒక బలిపీఠముతోనే 30,000 మందిని అనాగరిక పల్లెలవాసు రక్షించను. ఏ నేలపై వారు నిలబడ్డారో అదే నేలపై అక్కడ జరిగినది. అదే అయితే కూటమిలో ఒకరోజు పరిశుద్ధాత్మ తానే దిగి వచ్చి ఒక్క బలిపీఠముతోని 30,000 మంది అనాగరికత పల్లెవాసులను రక్షించను. ఏ నేలపైన వారు నిలబడ్డారో అదే నేలపై అక్కడే అది జరిగినది. స్త్రీలు లోకములకి వారు ఎలాగ వచ్చినప్పుడు ఎలా దిగంబరులుగా ఉన్నారో అలాగుండి అక్కడ నిలబడి ఉన్నారు. క్రీస్తును స్వీకరించడానికి వారు చేయి ఎత్తిన అదే క్షణంలోనే అది జరిగినది. పరిశుద్ధాత్మ ఆ స్థలంపై దిగగా ఒక్కసారిగా 25,000 మంది స్వస్థత పొందారు. తోపుడు కుర్చీల నుండి, మంచాల్లో నుండి, శంక కర్రల నుండి వారు లేచిపోయారు. ఆ పట్టణం యొక్క మేయర్ మరుసటి రోజు నన్ను కలిశాడు. వీధుల్లో వెళ్తున్న బండ్లలోకి బరువును చూశాడు. అక్కడ నిలబడి ఉన్న స్త్రీలు దిగంబరులుగా నిలబడి ఉన్నారు. వారు బట్టలు లేకుండా ఉన్నారని వారికి తెలియదు. అయితే పరిశుద్ధాత్మ వారిని తాకిన వెంటనే వారు చేతులు ముడుచుకుని వారి యొక్క పురుషుల దగ్గర నుండి వారు వెళ్లిపోయారు. నేను ఆశ్చర్యపోతున్నాను. ప్రతి ఒక్క సంవత్సరం మన యొక్క స్త్రీలు మరెక్కువ తీసివేస్తున్నప్పుడు ఏ విధముగా అమెరికా దేశము తనకు తానుగా క్రైస్తవ దేశమని పిలుచుకుని దేవుని యొక్క సన్నిధానంలో ఉండగలదు అని నేను ఆశ్చర్యపడుతున్నాను. మరింత నీ మీద పెట్టవలసి ఉంటుంది, ధరించవలసి ఉంటున్నది. క్రీస్తును ఎక్కువ నీవు ధరించినప్పుడు నీ స్వంత పరిస్థితులకు నీవెంతో ఆత్మ చింతన కలిగి ఉండు. వేదల్లో ప్రజలు ప్రవర్తిస్తున్న తీరు నేను చూస్తున్నప్పుడు నిజముగా వారు మంచి మానసిక స్థితిలో ఉన్నారా లేదా అని నేను ఆశ్చర్యపడుతుంటాను. వారది చేస్తున్నప్పుడు వారేమి చేస్తున్నారో అది గ్రహించలేనట్లుగా ఉన్నారా అని అనిపిస్తుంది. నరకంలోకి ఆత్మల పంపించడకు దయ్యానికి వారికి వారే ఎరపెట్టుకుంటున్నారు. అవునది నిజం. అయితే లోకము ఇర్మియా దినాల్లో ఎలాగ ఉన్నదో అట్టి భ్రష్టత్వంతో ఉండిపోయినది. తిరిగి తొట్ల యొద్దకు వెళ్దాం అనగా చెరువుల యొద్దకు వెళ్దాం. ఈ చెరువు దానిపైన ఆధారపడకు వీలుపడదు. ఎందుకనగా అది దానికదే నింపుకోలేదు. దాని నింపుకుంటూ కనుకై స్థానిక వర్షాలపైన అది ఆధారపడవలసి ఉంటున్నది. స్థానిక వర్షాలపైన లేక స్థానిక ఉద్యోగాల కూటాలపైన ఆధారపడవలసి ఉంటున్నది. దాని నింపుకుంటూ కొరకై ఇక్కడ ఒక చిన్న ఉద్యోగ కూటము, అక్కడ ఒక ఉద్యోగ కూటము లేక ఇంకేదో పెట్టవలసి ఉంటుంది. దాని నింపుకుంటూ కొరకై దానికదే సరిపోనిది, దానికదే నింపుకోలేనిది. అది సరిపోనిది, అది చేయలేదు. అది నింపుటకు వర్షాలపైన ఆధారపడవలసి ఉంటున్నది. తర్వాత దానికి నీళ్లు, దానికి చెరువుకు వర్షం ఎలాగ వస్తుందో మనం గమనిద్దాము. పశుల పాకలో నుండి, దొడ్డిలో నుండి, దుమ్ము ధూళి ఎక్కడి నుండి ఊడ్చుకుని వస్తుందో అక్కడి నుండి అది వర్షాల నుండి కొట్టుకుని వచ్చి నేరుగా చెరువులోకి వస్తవి. మనుషులు తయారు చేసిన తటాకము చెరువు అది ఖచ్చితంగా మరుగుదొడ్డిగానే మారుతుంది. పశువుల కొట్టాల్లో ఉన్న దుర్వాసన ఎక్కడైతే పశువులు కట్టివేస్తారో దాని పైన కడిగివేయబడి అక్కడికి చేరుకుంటుంది. దుడ్డిపైన మురికి చెత్తంతా గాలికి కొట్టుకుని వస్తుంది. అక్కడే పడిన వర్షాలు దాన్ని కడిగివేస్తవి. అవి అక్కడికి వచ్చేవి. ఆ తర్వాత నీళ్లు మనుషులు తయారు చేసిన గొట్టెములో ఉండి మనుషులు కట్టిన నిడుబాటి పాత్రలోనికి వచ్చి చెరువులోకి వస్తవి. ఆ కుంటలోకి ఆ తొట్లేకి వస్తవి. అవి అక్కడికి వచ్చిన తర్వాత అవి మురికవుతవి, ఎంతో మురిగిపోతవి. వడగట్టు జల్లెడ వంటి గుడ్డ పెట్టవలసి ఉంటుంది, లేకుంటే అవి త్రాగలేవు. గమనించారా? అది మనుషులు తయారు చేసిన కాలువ ద్వారా, మనుషులు తయారు చేసిన గొట్టెం ద్వారా, మనుషులు తయారు చేసిన చెరువులోకి, తొట్టిలోకి, పైకప్పు ద్వారా కడగబడి వచ్చేవి. తర్వాత దానిపైన మనుషులు తయారు చేసిన వడగట్టు జల్లెడ ఉంచుతారు, పురుగులు మొదలగనివి రాకుండా చేతి కొరకై. ఇప్పటిగా మనం గమనిద్దాము, ఈ కొద్ది రోజుల్లో అక్కడకు నీళ్లు చేరుకున్న తర్వాత ఈ మనుషులు తయారు చేసిన సంఘ శాఖల్లోకి లేక చెరువుల్లోకి, క్షమించండి క్షమించండి, సరే, అదంతా కడగబడిన తర్వాత అన్ని రకరకాలైన వేదాంతాలు అందులోకి కడగబడతవి. అక్కడ అవన్నీ చేరుకున్న కొద్ది దినాల తర్వాత అది మురిగిపోతుంది. ఎవరికైనా తెలుసు సంఘం యొక్క చరిత్రలు. దేవుడు ఒకటి లేక ఒక వర్తమానం పంపితే అది దేవుని యొద్ద నుండి స్వచ్ఛమైనదిగా వస్తున్నది. ఆ తర్వాత ఆ వ్యవస్థాపకుని జీవితం తర్వాత లేక ఏదైనప్పటికీ, నీవు దిద్దుబాటు చేసిన వాడు లేక ఏదైనా పిలువు, అతని మరణం తర్వాత వారు ఒక పద్ధతి తయారు చేసుకుని ఒక సంస్థాపకం చేసుకుంటారు. వారు దాని నుండి ఒక సంస్థాపకం చేసిన వెంటనే అది అక్కడే చచ్చిపోతుంది. అది తిరిగి ఎన్నడూ లేవలేదు. ప్రతి ఒక్కసారి అదే చేసినది, వెనుక అంతట్లో అదే జరిగినది. ఇక్కడ కూర్చుని ఉన్న కేథలిక్ పూజారికి గౌరవించుటకు దేవుడు సంఘా నిర్మాత్మకు చేశాడు. లేదు, అతని నిర్మాణాత్మకం చేయలేదు. దేవుడు ఎన్నడూ సంఘాన్ని నిర్మాణాత్మకు చేయలేదు. ఆ రకమైన వ్యాపారం ఆయన చేయడు. ఆయన జన్మలో ఉంటాడు, నిర్మాణాత్మకమును కాదు. కాబట్టి దేవుడు పెంతికోస్తు దినాన సంఘమును ప్రారంభించాడు. ఆ తర్వాత చివరకు నిస్సయా రోము యొద్ద వారు దాని నిర్మాణాత్మకం చేశారు. అక్కడే అది దాని బలమును పొగుటుకున్నది. అడితర్వాత మనం లూత్రను దిద్దుబాటు యొద్దకు వచ్చితమే, అది గొప్ప విషయమే. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని దేవుని యొక్క వాక్యము ఇయబడినది. వారు దాన్ని చేసినప్పుడు దానికంతటికి పైకి, దానికంతటిని పైకి తీయడానికి బదులుగా అందరూ కలిసిపోయి ముందుకు సాగిపోయారు. వారు లూత్రన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ గుంపుకు వారు వేరు చేసుకున్నారు. ఆ తర్వాత అది చచ్చిపోయినది. ఆ తర్వాత దేవుడు జాన్వెస్లీని లేపాడు, శుద్ధీకరణతో లేపాడు, కృప యొక్క రెండవ కార్యమైన వర్తమానంతో లేపాడు. అది అద్భుతకరమైన విషయమే. అయితే వెస్లీ ఆస్బరి తర్వాత దాన్ని వారు నిర్మాణాత్మకం చేశారు. అది చచ్చిపోయినది. అటు తర్వాత వరముల పునరుద్ధరణతో పెంతికోస్త వచ్చినది. వారు బాగానే చేస్తుండేది. జరిగిందేంటి? దాన్ని నిర్మాణాత్మకం చేశారు. అది చచ్చిపోయినది. ఖచ్చితంగా అలాగే జరిగినది. వీటన్నిటి మధ్య ఆ తరాల అన్నిట్లో ఉండి దేవుడు ఇంకా శేషమును బయటకు పిలుచుచున్నాడు. ఆయన ఖచ్చితంగా అలాగూ చేస్తాడు. బయటికి వచ్చి ఒకటిగా కలయుట అది మన సమయమైనది. అదే నేను తలచుచున్నది. ఈ యొక్క గోడలను పడగొట్టడంలో ఫుల్ గాస్పుల్ బిజినెస్ మెన్, సంపూర్ణ సువార్త వారు ఎంతో గొప్ప పాత్రను పోషించారు. మాలో ఎలాంటి వ్యత్యాసం లేదు. మనలో మనం వచ్చి ఒక్క సూత్రము కింద దేవుని ఆరాధన చేద్దాం, సమస్థాపకము క్రింద కాకుండా అని చెప్తూ చేశారు. అది ఒక సమస్థాపకమైనట్లయితే నేను ఇప్పుడే ఈ వేదిక నుండి దిగిపోతాను, దానితో నాకు పని లేదు. అది ఏమైందనగా అది ఒక సహవాసమై ఉండవలసి ఉన్నది. వల్లించని మతబోధ సహవాసము కాదు. అయితే క్రీస్తులో సహవాసము ఆయన పునరుద్ధాన బలము ద్వారా అదే జీవాన్ని తీసుకుని వచ్చేది. అదే మొలకెత్తుతుంది. జన్మనేది ఒకటి కలగక ముందు, జన్మక ముందు మరణముంటుందని మనము గ్రహించుచున్నాము. జన్మనేది ఒక అశుభ్రమగా చేయు కలగుర గంప లేక కలగా పులగం. అది ఎటువంటి రకమైన జన్మైనప్పటికీ నాకు లెక్కలేదు. అది పందిగూడైనప్పటికీ లేక ఏదైనప్పటికీ అది ఒక కలగా పులగం. అలాగునే క్రొత్త జన్మ ఉంటున్నది. సహజంగా నీవు చేస్తావని అనుకోనని కార్యాలను నీవు చేయనట్లుగా అది చేస్తున్నది. అయితే నువ్వు చచ్చిపోటుకు సంసిద్ధంగా ఉన్నట్లయితే అప్పుడు నీవు తిరిగి జన్మిస్తావు. క్రీస్తు యేసులో నూతన సృష్టివి. అప్పుడు కార్యాలు తెరవబడి జీవితము నూతనమైనదిగా నీకు అగుపిస్తుంది. ఎందుకనగా యేసుక్రీస్తును వ్యక్తిని నీవు అంగీకరించేదివి. ఒక సిద్ధాంతాన్ని వల్లించు మత పద్ధతులను కాదు, లేక చివరికి వ్రాయబడిన వాక్యములకు. అది పరిశుద్ధాత్మ ద్వారా జీవింప చేయబడవలసి ఉన్నది. నీవెంత మత సిద్ధాంతము కలిగి ఉన్నావని కాదు, అది అక్కడ చచ్చిపడి ఉన్నది. నేను గుప్పెట్టు గోధుమలు పట్టుకోగలను. అది ఎక్కడ జీవింప కలుగునో అట్టి ప్రక్రియలోకి అది వచ్చే వరకు గోధుమ బ్రతకనే బ్రతకదు. నీకు డాక్టర్ పట్టాలు ఉండగలవు, పిహెచ్ఎల్ఎల్ నీవు కోరుకున్నది ఉండవచ్చును, అయితే పరిశుద్ధాత్మ దానిపైకి వచ్చి దాన్ని నీకే జీవింపు చేయనంత వరకు, దేవునితో ఒక వ్యక్తిగత అనుభవం కలిగే వరకు, అలాగైతే గోధుమ ఏ ఉపయోగము చేయదు, నీవు నేర్చుకున్నట వృధా అవుతున్నది. గత రాత్రి ఆంగ్లదేశ శ్రీన ఆ మనిషి ఇక్కడ చెప్పినట్లుగా దాన్ని గురించి నేనెంతో ఆశ్చర్యపడ్డాను. అతను నేర్చుకున్నదంతా పౌలు చెప్పినట్లుగా క్రీస్తుని ఎరగటానికి, తాను తలంచని కార్యములను చేయుటకు, తానెరిగినదంతా తాను మర్చిపోయాడని చెప్పాడు. అయితే ఆ విధముగా దేవుడు చేస్తాడు. మన యొక్క విద్యా పద్ధతులను మనలను తగ్గిస్తాడు. అవివేకానికి నేను సహకరించడానికి ప్రయత్నిస్తున్నానని కాదు, కానీ వెచ్చేస్తాను చెప్పటకు నేను ప్రయత్నిస్తున్నాను. విద్య జీవాన్ని తీసుకుని రాదు, జీవం తెచ్చుటకు దేవుని యొక్క ఆత్మ కావలసి ఉన్నది. అది కేవలం బుద్ధి కుశలతో కూడిన ఉద్యమం ద్వారా ఆ జీవం రాదు, అది బైబిల్ గ్రంథం నుండి రావాల్సి ఉన్నది. వాక్యపు ఉద్యమం నుండి రావాలి. ఆ వాక్యము నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్నది. అది ఈ దినమందు పడినప్పుడు జీవింపు చేస్తుంది. అపోస్తుల కార్యములు నీవు చేసిన అవే ఫలితాలు నీవు పొందుకుంటావు. ఖచ్చితం అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. అది ఎల్లప్పుడూ అలాగే ఉండను. ఎందుచేతనగా వాతావరణమును స్థానమందు ఇంచు దేవుని యొక్క ఆత్మ. అది కార్యాలు చేయటకు వాతావరణము కావలసి ఉన్నది, పరిసరాల పరిస్థితి కావలసి ఉన్నది. ఆ కర్మ చేతనే పురుషులైన మీకు ఎల్లప్పుడూ ఇలాగ బోధించబడుతున్నది, మీ బిడ్డలను ఇక్కడికి తీసుకుని రండి అని. నిజంగా అది మంచిది. కొద్ది నిమిషాల క్రితమే నా యొక్క కుమార్తె రిబికా వచ్చి కూర్చున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఒక స్త్రీ వైపు నేను కనుసైగ చేయడము మీలో కొందరు నన్ను చూచి ఉంటారు. అది నా కుమార్తె కాబట్టి ఆమె వచ్చి కూర్చున్నది. ఆత్మ బాప్తిస్మము ఆమె పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ కూటములో. అందుకే ఆమె ఉన్నది. కారణం అదే, పరిసర పరిస్థితులు కావలసి ఉన్నవి. పెద్దవాడైన డాక్టర్ బోస్వర్త్ తరచుగా ఇలా చెప్తుంటాడు, నీవు కోడిగుడ్డును తీసుకుని కుక్కపిల్ల కింద పెట్టు, అది పొదిగి కోడిపిల్ల అవుతున్నది. ఎందుకని? ఎందుకనగా అది కోడిగుడ్డు సరైన వాతావరణమే అది కలిగి ఉన్నది. నీవు మెథడిస్టువైనా బాప్టిస్టువైనా ప్రెస్బిటేరియన్ నాకు అనవసరం. మంచి వాతావరణంలో కొత్తగా జన్మించిన దేవుని యొక్క బిడ్డగా అది పొదుగుతుంది. పరిసర వాతావరణము అది దాన్ని చేయును. ఇటువంటి సంఘర్షణ పేలిక నీ ఉంచుకున్నది కాదు. నేను పశువులు మేపుతూ ఉండేవాడను. అడవులకు వాటిని తోలుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిపాలనా క్షేత్రంలోని మేతభూముల్లో వాటిని ఉంచి వాటిని అడవిలో పెట్టినప్పుడు కాపలాదారుని నేను గమనించాను. ద్వారమునకు పశువులను తోలే కంచి వద్దకు అవి వెళ్తున్నప్పుడు అతడు అక్కడి నిలబడి గమనిస్తుంటాడు. గుర్తులను అతడు అంతగా పట్టించుకోడు, ఎందుకనగా అక్కడి నుండి అన్ని రకాలైన గుర్తులు వెళ్తుంటవి. అయితే ఒకటి అతడు గమనిస్తాడు, రక్తపు కుచ్చును గమనిస్తాడు. అది సంకరజాతి కాని హెయిర్ఫోర్డ్ కావలసి ఉన్నది, లేదా అది ఆ అడవిలోకి వెళ్ళటకు వీలు పడదు. ఎందుకనగా హెయిర్ఫోర్స్ సంస్థ ఆ అడవిని పెంచుతుంది. అది తప్పక రక్తపు కుచ్చును కలిగి ఉండవలసి ఉంటుంది జాతిని క్రమంగా ఉంచుడు కొరకు. రేపు దినాన ఆ విధంగా ఉంటుందని నేను తలచుచున్నాను. ఆయనను నేను మెథడిస్టునా బాప్టిస్టునా పెంతికొస్తున్నా లేక ప్రెస్బిటేరియనా అని ఆయన నన్ను అడగబోడు. అయితే రక్తపు కుచ్చు కొరకై ఆయన నన్ను చూస్తాడు. నేను రక్తమును చూచున్నప్పుడు దాటి దాటిపోతాను. అదే విషయం. కాబట్టి ఈ చెరువులు లేక తొట్లు వారు కొద్దిసేపు కూర్చుంటారు, వారు కదలకుండా అలాగే ఉంటారు, ఉపయోగం లేని వారవుతారు. ఇంకా వారు కప్పలకు బలులకు పాములకు పురుగులకు క్రిములకు తదితరమైన వాటికి వారు నిలయముగా లేక ఇల్లుగా మారిపోతారు. ఎందువల్లంటే అట్టి నిలవుండే స్థితిలోకి వారు నెట్టివేయబడ్డారు కాబట్టి. నీ ఊహించగలవా? దొడ్డి పైకప్పును కడగటము లేక ఇల్లు దొడ్డికి సమీపంగా ఉండుట లేక మురికి ఉంటున్నా ఏదైనా ఎటువంటి పురుగులు క్రిములు ప్రతిదీ ఉంటవి. ఈ యొక్క చెరువును కడుగుట వలన, ఈ తొట్టిని కడుగుట వలన, మనుషుల చేత నిర్మితమైన ఎటువంటి పద్ధతికైనను సంపూర్ణమైన ఉదాహరణ అవుతుంది. అతడు ఆరంభం నుండి అపజయమందిన వాడు. ఆ కారణము చేతనే అతనికి రక్షకుడు కావలసి ఉన్నది. అతడు తనకు తాను రక్షించుకోలేడు, అందుకై అతనేమీ చేయలేడు. అతడు ఆరంభంలోనే నశించిపోయాడు. లోకములో అతడు పాపములోనే జన్మించాడు, అబద్ధములాడుతూ లోకములకి వచ్చాడు. ప్రారంభంలోనే అతడు అబద్ధికుడు కనుక ఏ విధముగా ఇతడు లోకములో తనకు తాను ఏమి చేయగలడు? పరిశుద్ధుడే మనుషుడు ఎలాగూ కాగలుగుతాడు? పరిశుద్ధుడు ఎవరూ లేరు. పరిశుద్ధమైన ఏ సంఘము లేదు. అది పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన సంఘము కాదు, ఒక పరిశుద్ధమైన ప్రజలు. ప్రజల మధ్య అది పరిశుద్ధాత్మ. అది ఆమేన్. పేతురు మిగతా వారు నిలబడిన పరిశుద్ధ పర్వతము కాదు. పర్వతం పరిశుద్ధమైనది కాదు, అయితే పరిశుద్ధులైన దేవుడు పర్వతంపై ఉండెను. అది దానిని పరిశుద్ధమైనదిగా చేసినది. అది పరిశుద్ధులైన వ్యక్తి కాదు, అది పరిశుద్ధాత్మ. ఆ వ్యక్తి వాడుకొనెను, దానినది పరిశుద్ధమైనదిగా చేసెను. వ్యక్తి కాదు, అయితే పరిశుద్ధాత్మ వ్యక్తి. అది మనుష్యుడు కాదు, ఎందుకనగా అతడు కేవలం మనుష్యుడు. పాపములు పుట్టి అతిక్రమంలో రూపుదాల్చి అబద్ధములాడుచు లోకానికి వచ్చాడు. ఏ మనిషి కల్పితమైన పద్ధతి అతన్ని అందులో సరిగా ఉంచగలదు? జ్ఞానులకు, జ్ఞానయుక్తమైన కళ్లకు విషయాలను అతడు మరుగు చేయును. నేను సంఘానికి చెందియున్నాను, పుస్తకంలో నా పేరు ఉన్నది అని తలంచుచున్నట్లు చేయును. నేనిది చేశాను, నా తండ్రి ఇది అని అనుకున్నట్లుగా చేయును. అది మంచిగా నెగుపించును. దానికి వ్యతిరేకంగా ఏమి చెప్పట్లేదు. అయితే స్నేహితుడా, ఒకడు తిరిగి జన్మించనే కాని అతడు చూడలేడు. చూశారా, అక్కడ దాని అర్థం తన కళ్ళతో చూచుటని కాదు, అయితే తన లోక రాజ్యమును గ్రహించుట అని అర్థం. నీవు అందులో జన్మించే వరకు ఈ బాప్టిస్ట్ సువార్తికుడు అక్కడ నిలబడి విమర్శించి దాని ఎగతాళి చేసిన అతడు ఎలాగూ చేయును? చూశారా, దాన్ని స్వీకరించుటకు అతనిలో అక్కడ ఏమీ లేదు. అయితే దేవుడే చేయవలసి ఉండెను. అవును, దేవుడు అతనికి పరిశుద్ధాత్మను గురించెను. ఇది వేషధారణని కాదు, ఇది వాక్యమని అతను తెలియపరచెను. పాఠశాల నుండి ఊహగా మాత్రమే దాన్ని అతడు విన్నాడు. వారు దేవుని యొక్క ఆశీర్వాదాలను తీసుకుంటానికి గడిచిన దినాల్లో అవి పెట్టుటకు వారు ప్రయత్నం చేశారు. ఒక యవనస్తుని బాప్టిస్ట్ బోధకుడు ప్రస్తుతం ఇక్కడే ఉదయం కూర్చున్నాడు. అతను నా ఎదుక వచ్చి నన్ను అడిగాడు, సహోదర బ్రెనహం, నీవు చేస్తున్న తప్పు ఒకటి ఉన్నది అని అన్నాడు. నాకు సహాయం చెయ్యి అని అన్నాను నేను. అతడు అన్నాడు, నీకా, నీవెంతో విధేయుడువు, మంచి వ్యక్తి, అయితే వందనాలండి మీకు అని నేను అన్నాను. అతడు అన్నాడు, అయితే ఒక తప్పు చేస్తున్నావు అన్నాడు. ఒక తప్పును ప్రభు కనుగొన్నాడని నేను అనుకుంటున్నాను అని నేను చెప్పాను. అతడు అన్నాడు, ఇది నీవు చేస్తున్న తప్పు. ఇంకా అతడు చెప్పాడు, అపోస్తుల యొక్క పరిచర్యను లోకానికి పరిచయం చేయమని నీవు ప్రయత్నం చేస్తున్నావు. ఇంకా చెప్పాడు, అపోస్తులిక పరిచర్య అపోస్తులతోనే నిలిచిపోయినది అని అన్నాడు. నేను చెప్పాను, ఒక బాప్టిస్టుగా ఒక బాప్టిస్టుతో నేను ఒక ప్రశ్న నిన్ను అడగ ఆశపడుతున్నాను. ఏంటి అని అడిగాడు. నేను అడిగాను, దేవుని యొక్క వాక్యము అందులో ప్రతి ముక్క ఆత్మ ప్రేరితమని నీవు నమ్ముతున్నావా? ఎందుకు నమ్మను అని అన్నాడు అని చెప్పాడు అతడు. నేను చెప్పాను, అలాగైతే ఆయన చెప్పాడు, ఒక్క మాటను కలపవద్దు, ఒక్క మాటను తీసివేయవద్దు. ఎందుకనగా తరువాత నేనే చెప్పాను, దేవుని యొక్క వాగ్దానం చేత ప్రజలపైకి అపోస్తుల ఆశీర్వాదము ఎప్పుడు వచ్చినదో నేను నీకు చూయిస్తాను. మరి ప్రజల మధ్య నుండి దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు ఆగిపోయినదో నీవు నాకు చూయించు. చూసారా, దేవుని యొక్క వాక్యములో దాన్ని ఉత్పన్నము చేయకపోతే అలాగైతే మర్చిపో. అవును, నేను చెప్పాను. ఎందుకనగా అది ఇంకా జరుగుతున్నది. కొద్ది నిమిషాల సేపు ఏమీ అతను చెప్పలేదు, కనుక నేనే అడిగాను, సరే సహోదరుడా, నేనిది అడగాలనుకుంటున్నాను. పేతురు అపోస్తుల వర్తమానమును పెంతికోస్తు దినాన పరిచయం చేశాడు. అది నిజమేనని మనందరికీ తెలుసు. ఎందుకనగా రాజ్యం యొక్క తాలపు చెవులు అతని యొద్ద ఉండెను. యేసు అతనికిచ్చాడు. అతనేమిప్పుడు చెప్పాడో గమనించు. అతను చెప్పాడు, మీలో ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తునామ బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎందుకు పిలిచిన వారికి చెందును. ఆయన దాన్ని తీసివేసి స్థలం ఒకటి ఉన్నట్లయితే పెంతికోస్తు దినమున పేతురు చెప్పిన మాటలకు ఏమి జరిగింటుంది? చూశారా, అది అన్నడూ నిలిచిపోలేదు. చనిపోతున్న ప్రేమైన గొర్రెపిల్ల నీ ప్రశస్త రక్తము దాని యొక్క శక్తిని ఎన్నడూ పొగొట్టుకునదు. విముక్తి చెందిన దేవుని సంఘము రక్షించబడి ఇక పాపము లేనంత వరకు తరువాత ప్రశంసనీయమైన మధుర గవనమును రక్షించు నీ బలమును నేను పాడిదను. అస్పష్టంగా గొనుగుతూయుండు ఈ పేదనాలుక సమాధిలో నిశ్శబ్దంగా నిలబడి పోవును. దేవా, దాన్ని నమ్మటానికి అది పట్టుకుంటానికి నాకు సహాయము చేయి. మేమందరము దాని కొరకే నిలబట్టుకు సహాయము చేయము. ఎందుకనగా అది సువాత సత్యము. అవునండి, ఒక జ్ఞాని ఈ విషయాలు ఎన్నడూ చూడడు. అవి పనిచేయవని అనుకును, అవి పనిచేయవు. ఒక నిర్మాణాత్మకమైన మతము, నిర్మాణాత్మకమైన అనుభవము దేవుని సన్నిధిలో పనిచేయవు. అది కలుషితము కానిదిగా దేవుని యొద్ద నుండి వచ్చును. అది దేవుని ద్వారా వినియోగింపబడినది కాదు. క్రితములో ఏ సమయంలోనూ అలాంటి పద్ధతిని దేవుడు వాడుకోలేదు. మీరు సభ్యులను అలాంటి వారిని మీరు పొందుకోవచ్చును. అయితే నాయక భావము దేవుని యొక్క నిజమైన విత్తనము పెంతికోస్తు దినములే ఆశీర్వాదము దిగును. అది ఎన్నడూ నిర్మాణాత్మకమైన సంస్థల నుండి వచ్చినది కాదు. అది జన్మ ద్వారా వచ్చినది, తిరిగి జన్మించడం ద్వారా వచ్చినది. ఒక ఉదాహరణగా ఇశ్రాయేలును మనం తీసుకుంటున్నాము. వారేమి చేశారు అది ఆహ్వానిస్తున్నాము. గమనించుము, వారికి నియమిబడిన ఊటయగు ఆయన్ను వారు విడిచిపెట్టి తొట్లను చెరువులను వారి నిమిత్తము తొలిపించుకున్నారు. అలాంటిది నీవు ఊహించగలవా? ఒక మనుషుడు త్రాగుడు కొరకై ఉన్నటువంటి బుగ్గ బావిని లేక ఊట బావి యుద్ధ నుండి దాని నుండి త్రాగుటకు తొట్టిని చెరువును తయారు చేసుకుంటానికి ఇష్టపడటము ఆలోచించు. అది ప్రవక్త చెప్పినది, అది వాక్యము చెప్పుచున్నది, అది ప్రవక్తతో దేవుడు చెప్పినది. మీరు నన్ను మరచిపోయి జీవజలముల ఊట అయిన నన్ను విడిచిపెట్టి బద్దలైన తొట్లను తొలిపించుకున్నారు. అవి కారిపోతున్నవి. ఒకటి చూడండి, వారు స్వాధీనపరచుకోగల ఒకటి వారు కావాలనుకుంటున్నారు, లేక వారు చేసినది కనబడటకు కోరుకుంటున్నారు. అదే నిర్మాణాత్మకమైన మతం యొక్క బుద్ధిహీనత. అది ఎల్లప్పుడూ ప్రయత్నము చేస్తారు, దానిలో తమకు తామే ఒకటి చేయవలసి ఉంటున్నది. ఈ పద్ధతులు, పరిస్థితులు, సాంఘిక సంఘాలు మొదలైనవి వారికి ఉండవలసి ఉన్నవి. నేనిప్పుడు దీన్ని సంబంధించిన వాడను. దేవుని యొక్క దీనులైన బిడలుగా అలాగ ఉండటానికి బదులుగా వారిని వారిని కనపరుచుకుంటానికి వారికి ఒకటి కావాలి. దేవుడు ఆయన మార్గమును అది చేయటానికి అనుమతించడానికి బదులుగా వారి పద్ధతుల ద్వారా వారు చేయాలనుకుంటున్నారు. ఆ విధముగా అమరికమైన వ్యవస్థలను సంఘమును పట్టుకున్నవి. ప్రతి వ్యవస్థ, ప్రతి పద్ధతి ఒకటి ఈ విధముగా కోరుకుంటుంది, ఒకటి ఆ విధముగా కోరుచున్నది. నీవు మెథడిస్టు అయినట్లయితే నీకు అది ఈ విధంగా ఉండాలి, ఒక బాప్టిస్టుకు ఈ విధంగా ఉండాలి, ఒక ప్రెస్బిటేరియన్కు, కథోలిక్కు, ఇంకా ఏదైనప్పటికీ వారి పద్ధతులు వారికి ఉన్నవి. దానికి వ్యతిరేకం ఏమీ లేదు. అయితే దాన్ని గుర్చి కాదు నేను మాట్లాడుతున్నాను. మనిషిడు తన పద్ధతి ప్రకారంగా చేయాలనుకుంటున్నాడు, దేవుడు తన పద్ధతి ప్రకారంగా చేయాలనుకుంటున్నాడు. ఆయన చెప్పాడు, మీరు మీ యొక్క మార్గమున పగిలిన బద్దలైన తొట్టిని పట్టుకున్నారు. నా మార్గమునకు, జీవ మార్గమునకు అది అంగీకృతము కాదు. ఈ రోజు ఉన్నట్లుగా అది ఉన్నది. ఏ కొంచెమైనను అది తేడా లేదు. ఆలోచించి, బుగబుగా ఉబుకుతున్న స్వచ్ఛమైన పరిశుద్ధమైన ఒక బుగ్గబావి నీటిని విడిచిపెట్టి తరువాత తనకు తానే తయారు చేసుకున్న బద్దలైన తొట్టి యొద్దకు అతడు వెళ్లడం ఒక మనిషికి ఎంతటి బుద్ధినతో చూడు. తనకై ఒక తొట్టిని లేక చెరువును త్రవ్వుకుని కష్టము కడిగిన చెత్త దానిపైకి దానిలోకి వచ్చినప్పుడు అందులోనిది త్రాగడం తప్పనిసరిగా మానసిక బలహీనత అతనిలో ఒకటి ఉంటున్నది. లేఖమును నీకు రుజువు చేయచ్చు, అది నిజమని నీకు చూయించు పరిశుద్ధాత్మను అంగీకరించడానికి బదులుగా లేఖమును గుర్చిన మత సంబంధమైన భావనకు ఒక మనుషుడు తగులుకుంటాం. ఆ వ్యక్తిలో ఆత్మ సంబంధ పొరపాటు ఒకటి ఉన్నది. అది ఖచ్చితంగా నిజం, ఖచ్చితంగా ఖచ్చితం. పరిశుద్ధాత్మ తాము ఏమని తలుస్తున్నారో అదే సరి అని ప్రతి ఒక్కరూ వారి యొక్క బైబిల్ గ్రంథమునకు ఒక అనువాదముగా ఉంటున్నారు. నీ సహాయము దేవుడికి అవసరం లేదు, దేవునికి నీ అనువాదము అవసరం లేదు. దేవుడు ఆయనకు ఆయనే అనువాదకుడు. దేవుడు ఆయన చేయునది చెప్పిన విధముగానే దేవుడు అనువాదము చేయును. దేవుడు ఆదిలో చెప్పాడు వెలుగు కలుగును కాక అని. వెలుగు కలిగినది, దానికి ఎటువంటి అనువాదము అవసరం లేదు, అది దేవుడే చేసినది. ఆయన చెప్పాడు కన్య గర్భవతి యగును అని, ఆమె అలాగైనది, దానికి ఎలాంటి అనువాదము అవసరం లేదు. శరీరులందరి మీద నా ఆత్మను కృంభరించదను అని ఆయన చెప్పాడు, ఆయన దాన్ని చేశాడు. దానికి ఎటువంటి అనువాదము అవసరం లేకుండాను. దేవుడు ఆయన వాక్యమును ప్రత్యక్షపరచడం ద్వారా, బయలుపరచడం ద్వారా, రుజువు చేయడం ద్వారా తన సొంత వాక్యమును తన సొంత వాక్యానికి అనువాదము చేయను. ఆ విధముగా దేవుని ద్వారా ఒక ప్రవక్త రుజువు చేయబడతాడు. మీ మధ్య ఎవరైనా ఆత్మ సంబంధి అయినను, ప్రవక్త అయినా ఉనినేడిలా ప్రభు అయిన నేను దర్శనము ద్వారా అతనికి నన్ను నేను బయలుపరచుకుందును, కలలో అతనితో మాట్లాడదను. అతను ఏమి చెప్పును అది జరిగినలా అతనికి భయపడుడి, అది జరగకపోతే అది చేయవద్దు అని ఆయన చెప్పాడు. దేవుడు ఆయన మాటను మాట్లాడుచున్నప్పుడు అదే విషయం జరుగుతుంది. మరి మనుషుడు మాట్లాడుచున్నాడు వాక్యము ఇదే అని, అది ఆ విధముగా జరిగినట్లయితే అప్పుడు అది దేవుడు చేయుచున్నది అది. అయితే అది ఈ విధముగా ఉన్నది, ఆ దినములు జరిగిపోయినవని చెప్పినట్లయితే అతని చేతిలో ఉంచుకుని ఆకలితో రొట్టె కొరకు అతను సమీపిస్తున్నప్పుడు వారి యొద్ద నుండి అది ఎందుకు తీసివేయాలి? వారు ఆకలితో ఉన్నారు. అక్కడ ఈ ఉబుకుతున్న బావే అక్కడ ఉన్నప్పుడు తొట్టిలోని నీటిని నీవు త్రాగటానికి ఎందుకు కోరుకుంటావు? జీవపు ఊట అనగా ఇంటి, జీవపు ఊట ఇప్పుడు. జీవము గల నీటి ఊట అనగా ఇంటి, అది ఒక ఊర్చున్న బావి లేక బుగ్గబావి, అది మనం ఇష్టపడదాం. ఇప్పుడు మిమ్మల్ని నేను తొట్టికి అనగా చెరువుకు మరియు జీవ జలముల ఊటకు మధ్య వ్యత్యాసాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. బుగ్గబావి పాతబడిన బద్దలైన తొట్టిని అనగా నిండుగా పురుగులతోనూ, బల్లులతోనూ, కప్పలతోనూ, క్రిములతోనూ, తదితరమైన వాటితో నిండిన బద్దలైన తొట్టికి వ్యత్యాసాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. అవును, ఇక్కడ బుగ్గబావి ఉన్నది. ఇప్పుడు అది గమనించండి, అది తనకు తానే సహకారి. పెద్ద వ్యవస్థలు, ప్రణాళికలు కట్టి చాలా డబ్బును అందులోకి తీసుకోవడానికి అవసరం లేదు. చాలా మంది సభ్యులను నీవు చేర్చనవసరం లేదు. వాళ్ళునున్న జీవముగల ఆత్మ ద్వారా దాని సభ్యులకు అది భారము భరించగలదు, కార్యనిర్వహణ చేయగలదు. గమనించు, అందులోకి వచ్చే నీళ్లు పరిశుభ్రమైనవి, స్వచ్ఛమైనవి, నిర్మలమైనవి. ఒక్క చెరువు కాదు అనగా తొట్టి కాదు, 40-50 రకాలైన పలు రకాలైన మనస్సులతో ఇది బాగుంది, అది బాగుంది. ఈ భావన సమ్మతి ఓటు వేసి పిలవడం అలాంటి వివరణ పత్రంగా చేసి నిల్వ ఇంచున్నది కాదు. అది వరాల చేసి దానిలో నుండి సంఘర్షణ తయారు చేస్తారు. ఇది దేవుని చేతిలో నుండి వచ్చినది. అది పవిత్రమైనది, నిర్మలమైనది, కలుషితము కాని దేవుని యొక్క వాక్యము. అది నిజంగా ఊరేడి బుగ్గబావి. గమనించు, దాని బలం యొక్క రహస్యము దాని లోపలనే ఉన్నది. మనుషుడు కనుగొనలేడు. ఒక విధమైన వత్తిడి దాని క్రింద ఉండి అది పైకెత్తునట్లుగా చేస్తున్నది. నాకు జ్ఞాపకమున్నది, నేను ఇండియానా క్రీడా పర్యవేక్షకునిగా ఉండినది నాకు జ్ఞాపకమున్నది. హారిసన్ కంట్రీకి వెళ్తూ ఉండేవాడను. ఒక బావి, ఒక ఊట అక్కడ ఉన్నది. అది ఎప్పుడు ఒబుకుతూ ఉండేది. ఎవరికీ లేనంత సంతోషం అదే కలిగినట్లుగా ఉండేది. మంచు మంచుగడ్డలో ఉన్నను, అది అంత చలి అయినను అది అలాగే ఒప్పుకుతుండేది. మనుషులు తయారు చేసుకున్న తొట్లు, కుంటలు, తదితర వాటిలో అక్కడ గడ్డగట్టి బిగుసుకునేవి ఉంటవి. అది దేన్ని చూస్తుందనగా, ఏ సంఘర్షకినైనా కొద్దిగా ఆత్మ లేమి వలననో లేక కొంత వాతావరణ మార్పు వలననో మంచు చేత కప్పబడి ఉంటుంది. అయితే దేవుని యొక్క బుగ్గబావి ఆయన నిన్న నేడు యుగుగల ఒక్కడి రీతిగా ఉన్నాడు. దానిమీదే ఉండి ఉబ్బుడలను క్షవరం చేయను. ప్రారంభంలోనే అక్కడ ఏమీ లేదు. అందులోకి వెళ్లిన నిమిషంలోనే దాని మార్గము ప్రక్కక నెట్టివేయను. అది అలాగొబ్బుచుడను. ఒకరోజు క్రింద కూర్చొని నేను అనుకున్నాను అన్నాను, ఒక క్షణము ఆ బూటతో నేను మాట్లాడతానని నమ్ముతున్నాను. నా టోపీ తీశాను. ఎందుకు నీవింత ఆనందంగా ఉన్నావు? నీవు ఉబుకటానికి ఏంటి కారణము? ఒకవేళ జింకలు ఒక్కొక్కసారి నీ యొద్ద నీళ్ళు త్రాగటం వలన? అతను మాట్లాడగినట్లయితే లేదు అని చెప్పి ఉండను. నే అన్నాను, బహుశా నేను నీ నీళ్లు త్రాగటం వలన? కాదు, అది కాదు. నేనడిగాను, సరే ఇంత నిర్మలంగా పరిశుభ్రంగా ఉండటకు ఎవరు చేస్తున్నారు నిన్ను? బుడగలు వచ్చిన అంటే ఏంటి? నిన్ను బుడగలు వచ్చిన దానిగా నిరంతరము ఆనందంగా ఉండేట్లుగా ఎవరు చేస్తున్నారు? ఏది నిన్ను గడ్డ కట్టింపచేస్తుంది? నీవు గాలిలోనికి పైకి ఉబుకుతున్నావు. ఏమీ లేదు, నిర్మలమైన నీళ్లు. అది నాతో మాట్లాడగలిగితే ఆ బావి నాతో ఏమని చెప్పునో తెలుసా? అతడు చెప్తాడు, సహోర అబ్రహాం, నేను కాదు ఉబ్బుకేది, నా వెనుక ఒకటి ఉండి అది నన్ను ఉబ్బుకున్నట్లుగా చేస్తున్నది అని చెప్పేది. ఆ విధంగా అది ఉన్నది. అది చాలా స్వల్పమైన మాట. అయితే నా భావమేంటో తెలిసినా ఆ విధంగా ఉంటుందని తిరిగి జన్మించిన అనుభవం. నీవు దాన్ని పట్టుకోలేవు, ఎమర్చుకోలేవు. ఒక బావి నీళ్లు నీ లోపల ఉన్నవి, నిత్య జీవానికి ఉబుకుచున్నవి. చూశారా, దాన్ని గుర్చి కొంత ఉన్నది. దానితో నీవేమి చేయలేవు. మనుషులు తయారు చేసే చెరువులు గడ్డగట్టవచ్చును, అవి ఉద్యోగం కోసము భిక్షమెత్తవచ్చును, ఇంకా ఏవో చేయవచ్చును. ఆ ఊట కింద ఉన్న ఒక మనిషి అయితే లేక ఆ ఊటలో జీవించుచున్న మనిషి అయితే రాత్రింబగళ్ళు ఉంటాడు. కాదు, స్థానిక వర్షాలపైన స్థానిక ఉద్యోగాలపైన నీవు ఎదురుచూడ అవసరం లేదు. దాంతో నీవు నిండుగా ఉన్నావు. నేనతనికి జీవపు ఊటనిచ్చేదను, అతనిలో అవి ఒబ్బుకును. అందులో ఒకటి ఉన్నది, అది ప్రతిదినము స్వచ్ఛముగాను పరిశుభ్రముగాను నిర్మలంగాను ఉంటుంది. అది దానికదే రుజువు చేసుకుంటూ దాని గుర్చే మాట్లాడుకుంటూ నీ హృదయంలోనూ నీ నోటిలోనూ ఉండునటువంటి కలంకము లేని దేవుని యొక్క వాక్యము. అది వర్షాలు పడినా, అది మంచు కురిచినా, అది ఎటువంటి వాతావరణమైనా నాకు లెక్కలేదు. నీవు సంతోషంగానే ఉన్నావు, ఉంటావు. ఎందుకనగా పరిశుద్ధాత్మ అక్కడనే ఉండి ఉబుకుతున్నది. అది దాచబడిన శక్తి. గమనించు, దానికి రహస్యము దాని లోపలనే ఉన్నది. దప్పిగును ప్రతివానికి దానికదే ఉచితముగా ఇచ్చుకును. దాని యొక్క పదార్థమును అది వినియోగించును. నీవిప్పుడు బయటికి లాగి నేనిప్పుడే మెథడిస్ట్ సంఘానికి వెళ్లవలసి ఉన్నది ఉద్యోగం కొరకు. ఎందుకనగా నేను మెథడిస్ట్ కాబట్టి నేను ఇక్కడనే వెళ్లవలసి ఉన్నది. అయితే నేను పెంతికోస్తుకు వెళ్ళినట్లయితే, ఎందుకనగా నేను పెంతికోస్తు ఉద్యోగ కారకుండా కాబట్టి, నేను నీకు చెప్తున్నాను, ఆ నీటి బావి ఆ ఊట నీవు స్వీకరించినప్పుడు, నీవక్కడ త్రాగుచున్నప్పుడు ఎటువంటి భేదము లేదు. వచ్చు వారికి నీవేదైనా ఇవ్వగలవు. నీవు కేథలిక్కు, ఒక ప్రొటెస్టెంట్కు, ఒక యూదునికి, ఒక నాస్తికునికి, వారే ఎవరైనప్పటికీ జీవపు నిరీక్షణ ఇచ్చుటకు ఇష్టపడతావు. నీవు నీలో నిజముగా నిజముగా ఒకటి నీలో ఉండి అది అది చేయుచున్నది. దానికి చెమరొక విషయం నీవు గమనించవా? నీవు దానికి దాన్ని పైకి క్రిందకు తోడనవసరం లేదు. నీవు దాన్ని లాగనవసరం లేదు, పైకి కొట్టనవసరం లేదు. నన్నది నొప్పి చేసేంతగా దాన్ని నేనెంతో చూశాను. ఒక దాని క్రిందికి పైకి తోడుట ఎంతో చూశాను. గుంపులు సంగీతం వాయించుట, పైకి క్రిందకు ఎగురుట, లేదా పెద్ద కట్టెల సాహిత్యాన్ని పట్టణంలో పెట్టుట, పెద్ద పెద్ద గుర్తులు తగిలించుట. ఈ కాలపు మనిషి కాలానికి ఒకే ఒక్క మనిషిడున్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒకటి రీతిగా ఉన్నాడు. దేవుని దగ్గర వచ్చిన ఒకే ఒక వర్తమానికుడున్నాడు, ఆయన యేసుక్రీస్తు. అవునండి, నీవు దీన్ని పైకి తోడనవసరం లేదు, లేక క్రిందకు త్రోయనవసరం లేదు, లేదా నీవందులో చేరనవసరం లేదు. దాన్ని ఉచితముగా తీసుకో. ఆమేన్. జీవజలముల ఊట నేనే. మీరు వెళ్లిపోయి మీ కొరకు కొన్ని చెరువులను చేయించుకుంటుకై నన్ను మీరు విడిచిపెట్టిదిరి. ఇప్పుడు మీరు దాన్ని క్రిందకు పైకి తోడనవసరం లేదు, దాన్ని తోడనవసరం లేదు, లాగనవసరం లేదు, దానిలో చేరనవసరం లేదు, దాన్ని త్రవనవసరం లేదు, ఏమీ చేయనవసరం లేదు. మీరు కేవలం ఉచితముగా తీసుకునండి. వడగట్టు గుడ్డకు ఎటువంటి మనుష్య నిర్మితమైన వేదాంతము నీకు అవసరం లేదు, లేదా దానిలో నుండి ఏది వెళ్తుందో అదేమి చేసినదో నీకు చెప్పుటకు అవసరం లేదు, ఏది లేదు. కొంత మనిషి కల్పితమైన ఒక విధమైన వేదాంత విద్యా పద్ధతులు, దానిలో స్వనిధులుకున్న భక్తి లేక ఒక విధమైన మత పద్ధతులు తొట్టి అది నీకు అవసరం లేదు. అది అక్కడ ఉండనవసరం లేదు. దానిపైన ఒక గుడ్డపిల్లకి పెట్టు, అది గాల్లోకి ఉదేస్తుంది. దాంతో దానికి అవసరం లేదు, అది తనకు తానే భరిస్తుంది. జీవులోనికి చిమ్ముకుని వచ్చు దేవుని యొక్క శక్తి అది. ఆ పద్ధతిలోకి చేరుటకై అటువంటి దాన్ని మనిషిడు ఎందుకు వదిలిపెట్టాలి? నేను చెప్పుదానికంటే మించినది ఎటువంటి వడగట్టు గుడ్డలు అవసరం లేదు. దానికది అవసరం లేదు, అది అవసరం ఉండదు. దాని నింపిడికు స్థానిక వర్షాలపైన ఆధారపడిన అవసరం లేదు, అది ఎల్లప్పుడూ నిండి ఉంటుంది. ఆమేన్. ఒక మనిషి వారు చెప్పుకోవడం నేను విన్నాను, నేను ఈరోజు చెత్త కుప్పల్లో ఉన్నాను, అయ్యో ఓహో దేవునికి సన్నిధానములో జీవించుటకు నేను ఆనందంగా ఉన్నాను, కార్యాలు సరిగా ఉన్నప్పటికీ సరిగా లేనప్పటికీ ఓ ఆయన నా ప్రాణం. ఆమేన్. ఆయన మన యొక్క ప్రాణము, ఆయన జీవము, సమృద్ధి జీవము. అవునండి, అది మనకేమి చేసిందో చూడు. దాని యొక్క బలము, పవిత్రత దానిలోనే ఉన్నది. తొట్టి వలన కాని లేక ఏ పద్ధతి వలన కా ఎటువంటి పూత మిశ్రమము దానికి అవసరం లేదు. ఒకరు అడిగారు, నీ సహవాసకారుడు ఎక్కడ అని. నీవు మంచి బాప్టిస్టువేమో మమ్మల్ని చూడని, నీకు కార్డు ఉన్నదేమో నేను చూస్తాను, లేక మంచి పెంతికొస్తువా. నీవు ఏకత్వం, ద్విత్వం, త్రిత్వం ఏదైనప్పటికీ దానికి ఎలాంటి పూత అవసరం లేదు. అది ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళినది. ఆ పాత తొట్టిని నేను వాడుతుండేవాడను, మీకు తెలుసా? అక్కడ లోపల నేను నీళ్లు పోయాలి, ఈ పీల్చే పాత గొట్టము గుండా ఎక్కించాలి, ఎక్కించాలి, ఎక్కించాలి. అక్కడి నుండి దాని తీటుకై తీయాలి, మీకు తెలుసా? మరికొద్ది నీళ్లు అందులో పోయాలి, పురుగుల ముద్ద అలా పోయాలి, పురుగులు బయటికి లాగాలి. అలా ఉంటుంది ఈ అలవాటు ప్రకారంగా ఉన్న ఉజ్జీవాల సంగతి. అయితే దేవునికి కృతజ్ఞతలు. రక్తముతో నిండి ఉన్న ఊట ఉన్నది. పాపులు ఆ ప్రవాహంలోకి లోతుగా వెళ్ళదురు. సంఘ సభ్యులను నీవు తయారు చేయలేవు. ఆ ఊట ఎందుకు? వారు వచ్చినప్పుడు వారిలో నుండి క్రైస్తవులను నీవు చేయగలవు. అటువంటి మురికి గుంటల్లోనికి లేనిది నీవు త్రాగుడుకొని జీవజలముల ఊటను నీవెందుకు విడిచిపెడతావు? ఎటువంటి పైకి తోడనవసరం లేదు, దాని యొక్క బలము దానిలోనే ఉన్నది, దానికి ఎక్కించిన అవసరం లేదు. అవునండి, దానిలోని స్వంత జీవము దానిలోనే ఉన్నది. ఆ విధముగా దేవుని యొక్క విత్తనము మనిషి హృదయంలో ఉంటున్నది. దేవుని యొక్క జీవము వ్యక్తిలో ఉంటున్నది, సంఘములో కాదు. నీ లోపల అది నీ లోపల ఉండును. జీవము యొక్క బీజము ఉండునని ఉండున్నది నీ లోపలనే. దాని యొక్క ఒక్కసారి రుచి చూచిన మాత్రాన అన్ని రకాల మత బోధకులను ఒప్పింపజేస్తున్నది. కథలిక పూజారిని అడుగు, బాప్టిస్ట్ బోధకుని అడుగు, ఎవరినప్పటికీ అడుగు. నేను నీకు చెప్తున్నాను, ఈ నిర్మలమైన ఊట బావి యొక్క నీరు ఒక్కసారి రుచి చూచితే అది సత్యమని ఒప్పింపజేస్తుంది. ఏ విధముగానైనా ఆకలితో ఉన్న నీ ఆత్మ దాహముతో ఉన్న వారిని సంతృప్తిపరుస్తుంది. నీవు దాహముతో లేట్లయితే ఆ చిన్న బాప్టిస్ట్ అతను ప్రారంభంలోనే దాహంలో లేడు. అయితే అతను దాహము కొన్నప్పుడు నీళ్లు అత్యంత రుచిగా ఉండును. అవునది నిజం. నీవు దప్పికొనవలసి ఉన్నది. ఏసు చెప్పినట్లుగా ధన్యకరమైన దప్పిక. నీతి కొరకు ఆకలి దప్పులుగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. స్నేహితుడా, అది చెప్పినది ఏసు. అవునండి, దప్పికొనిన వానికి అది ధన్యకరమైన ఊట. బురదలో ఒకరు నిండా మునుగుడు కొరకై ఎందుకు దాన్ని బదలాయింపు చేయాలి? నిండా పురుగులతోనూ మనిషి కల్పితమైన అన్ని సిద్ధాంతాల్లో నిండియున్న బురద నీటి కొరకై ఒక బుగ్గ నీటి బావిని ఎలాగు నీవు బదలాయింపు చేస్తావు? అందుకై దేవుడు చెప్పాడు, ఆయన వాక్యమునకు ఒకటి కలుపుట వలన, ఆయన వాక్యములో ఒకటి తీసివేయటం వలన జీవ గ్రంథములో ఉండి వారి భాగము తీసివేయబడుతుంది. ప్రతి తరములోనూ ఈ వాక్యమును ఆయన రుజువు చేయనని దేవుడు దాన్ని వాగ్దానం చేసినప్పుడు ఈ వాగ్దానం మీకును, మీ పిల్లలకును, దురస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు ఆయన దగ్గరకు పిలిచిన వారికి చెందును. కొంత పాతబడిన మన్నా నుండి కొన్ని సంవత్సరాల నుండి కలుషితమై మురిగిపోయినటువంటి దానిని అలవాటు ప్రకారంగా పైకి కిందకు తోడు సాధనముతో ఎందుకు నీవు తొడుతావు? బహుశా మన్నా మంచిదేమో, దానికి వ్యతిరేకమేమీ కాదు. ఒకవేళ మార్టిన్ లూథర్ దినాలలోనిదేమో, ఇది అది మిగతా సంస్కార కథల వారి దినాలదేమో, దాని గురించి ఏం కాదు. అయితే ఆ మన్నా చాలా కాలం క్రిందట పడినది. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దాన్ని వారు ప్రతిదినము ఎరుకోవలసి ఉన్నది, వారు క్రొత్తది తీసుకోవలసి ఉన్నది. అది కొద్దిగా పాతబడితే అది మురిగిపోతుంది, అది విరవబడకుండా మురిగిపోదు. అందులో సూక్ష్మ క్రిములు ఉంటున్నవి, లేదా అది మురిగిపోవటకు ఒకటి ఉంటుంది. అలాగని మనకు తెలుసును. అలాగే పద్ధతులు ఉంటవి. ఒక ఉజ్జీవము నుండి, గొప్ప ఉజ్జీవం నుండి మరొక ఉజ్జీవం కొరకు అదక్కడ పెట్టబడినట్లయితే అది మురిగిపోయి పురుగులు పడుతుంది. ఎలాగ తొట్టిలో లేక చెరువులో నిండుగా తోక పురుగులు ఉంటావో, మనం పిలుస్తున్నట్టుగా ఆ చిన్న పురుగులు అక్కడ కదలాడుచుంటవి. అనేక మంది అనుభవాలు ఈరోజు ఆ పరిస్థితి అలాగున్నది. వారు నిండుగా తోక పురుగులతో ఉంటారు, ఒకరి ఒకరు ఊపుతుంటారు, వారు ఇంకొకరికి ఊపుతుంటారు, అందులో సత్యమేమి ఉండదు, కథలు చెప్తుంటారు. అవునది నిజం, ఒకరికొకరు ఊపుతుంటారు. నేను మెథడిస్టును, నేను బాప్టిస్ట్ లో చేరాను, నేను కేథలిక్ను, నేను ఈ విధంగా ఉండు కొరకే వెళ్లాను, నేను ఆ విధంగా వెళ్లాను. అవన్నీ తోక పురుగులు. ఓ అంత మర్చిపో, ఊట ఎందుకు రా, బుగ్గ నీటి బావి క్రీస్తు యొక్క నిత్య సన్నిధానము. అది తరగని జూపు ఊట ఆయనేనని నమ్ముతున్నాను. ఆయన ఎద్దు నుండి ఎక్కువ పొందుతారా? నిర్మలమైనది అది తెచ్చును, చల్లనది అది తీసుకుని వచ్చును, శ్రేష్టమైనది అది తీసుకుని వచ్చును, అది రుచికి అతి మధురముగా ఉండును. 33 సంవత్సరాల నుండి నేను ఆయన సేవిస్తున్నాను. ప్రతిదినం ముందుకు సాగుకొలది, గతించిన దినము కంటే అది మాధుర్యంగా ఉంటున్నది. ఈ నీరు మీరు త్రాగితే మరి ఎన్నడూ దప్పిగునరు అని ఆయన చెప్పాడు. ఎంత ఘనమైనదో అది గమనించుడి. ఈ దినము అనేకులు చేస్తున్నట్లుగా ఇశ్రాయేలులు చేశారు. వారి కొరకు తొట్లను చెరువులను తొలిపించుకుంటానికి జీవజల బూటను వారు విడిచిపెట్టారు. ఇప్పుడు కొద్ది క్షణములు దేవుని యొక్క కృపనగా ఇంటూ కృపను గుర్చి మాట్లాడుకుందాము. మనకు చట్టములు ఉన్నవి మరియు నియమ నిబంధనలు ఉన్నవి. నా యొక్క మత సంబంధమైన కొలకర్ర ఉన్నది. నీవు అంతవరకు కొలవనట్లయితే నీవు చేయవలసి ఉన్నది, నీవు లోపలికి రాలేవు. అయితే దేవుడి కృప ద్వారా మనల్ని రక్షించును, కొలకర్ర ద్వారా కాదు. అవునా? ఇప్పుడు కృపను గుర్చి మాట్లాడుచున్నాము. తీసుకుంటానికి ఇది ఎలా జరుగుతుంది? ఆయనలోనిది త్రాగుట వలన. సనుగుట సనిగే ఇశ్రాయేలు గమనించుడి. ఆయన చెప్పాడు, నేను మిమ్మల్ని మరలా దర్శించదను. లేఖనంలో గమనించు, వారిని మరలా కలుసుకుంటానికి ఆయన ప్రయత్నము చేస్తున్నాడు. ఎర్ర సముద్రం వద్ద సనిగిన ఇశ్రాయేలు నిల్వయున్న ఐగుప్తు నీళ్ల ద్వారా ఒక స్వతంత్రులైన వారిగా ఆయనను వెంబడించుటకు వారు ఆహ్వానించబడ్డారు. స్వతంత్రులైన వారిగా ఆయన వెంబడించుటకు వారు ఆహ్వానించబడ్డారు. మృత సముద్రము గుండా వచ్చి, మృత సముద్రము లేక ఎర్ర సముద్రము దాని గుండా వచ్చి అరణ్యములోకి వెళ్ళుటకు వారికి సున్నతి లేని వారికి అనుకర చేయ వారికి వేర్పాటు కలుగు చేయుటకు. ఓ, అదే ఇబ్బందికి కారణమైనది. ప్రతి ఒక్కరూ వారిలో ప్రతి ఒక్కరూ సముద్రములోనే. ఫరో అతని యొక్క సైన్యము నశించేది. మానవులు అతీతమైన శక్తి ద్వారా నడుచుట వారు చూశారు. కనుక వెనుక వారు వచ్చి దాన్ని అనుకరణ చేయటకు ప్రయత్నము చేశారు. వారు అలా చేసినప్పుడు వారు నశించిపోయారు. అది ప్రకృతి సంబంధమైన పోలిక. ఒక మనిషిడు అది చేయడానికి ప్రయత్నం చేస్తే, ఒక దాన్ని అనుకరణ చేయటకు ప్రయత్నం చేసినప్పుడు, అలాంటప్పుడు అతడు నిజమైన క్రైస్తవుని యొక్క శరీర అనుకరణ చేస్తున్నాడు. అక్కడ నా ఇండియా సహోదరునికి అది తెలుసు. బొంబాయి ఆ చుట్టుప్రక్కల వచ్చి అక్కడున్న ప్రజలను, హిందువులు మొదలగు వారిని నీవు చూడు, ఇనుప మేకులపై పరుండుట, సీసాలపై నడుచుట, అగ్నిలో నడుచుట, వారు చేయగలరని చూయించడకు అటువంటివి చేయుట. అక్కడ అడవుల్లో కొందరు మనుషులు చేయు శరీర అనుకరణ అది. తన దేవతకై తన అర్పణ ఇచ్చుచు చేయుచున్నాడు. అన్ని మత సంబంధమైన జీవనాధారాలలో శరీర అనుకరణ ఉండుట మనము కనుగొంటున్నాము. ఒకరు మరొకరి వలె ఉండటానికి ప్రయత్నము చేయుట. నీ ఉండవలసిన ఒకే ఒక మాదిరి యేసుక్రీస్తు వలె ఆయన వాక్యమై ఉండను. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు అది ఆ విధముగానే ఉంటుంది. అయితే దేవుడు ఏ విధముగానైనా వారిని వాగ్దాన దేశమునకు నడిపించాడు. వారు కూడా తెలియజేయబడేది. వారి యొక్క యాత్రలో వారు వేరైపోయిన తర్వాత అరణ్య మార్గము గుండా వారు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క చెరువు ఎండటము వారు చూశారు. సహోదరుడా, ఈ వాగ్దాన దేశంలో నీవు బయలుదేరినప్పుడు నీవు అదే చూస్తావు. తలుపులు మూయడబట్టము నీవు చూశావు. ఆ ఆంగ్ల దేశస్థుడు లేక ఆ చిన్న బోధకుడు అతడు ఎవరైనా అతడు చెప్పాడు, ప్రప్రథముగా ఏంటో తెలుసా, అతని సంఘము అతని తరిం వేసినది. చూశారా, అతడు కలిగినంత కాలము పరిశుద్ధాత్మను అనేక మంది పొందుకుంటారు. దానికి ముగింపు అదే. ఇశ్రాయేలు వాగ్దాన భూమికి వారి యొక్క యాత్రలో ఒక ఉదాహరణ వలె ఉన్నారు. అదే దాన్ని వారు తెలుసుకున్నారు. చెరువులన్నీ ఎండిపోయినవి. ఆ వారి యొక్క యాత్ర ఆయన యొక్క వాగ్దాన వాక్యమునకు విధేయతలో ఉన్నది. వారు కనుగొన్న చెరువులు ఎండిపోయినవి. ఇప్పుడు వారు కనుగొన్న చెరువులు వారి యొక్క యాత్రలో ఆధారపడటానికి తగినవి కాదు. దేవుని యొక్క వాక్య విధేయతలో నీవు యాత్ర చేస్తున్నట్లయితే, ఇందులో చెరుటకు అందులో చెరుటకు ప్రయత్నం చేసినట్లయితే, దానికి ఆదరణ ఇవ్వగల ఎటువంటి చెరువును లోకములో నీవు కనుగొనలేవు. ఈనాటికీ కనుగొనలేవు. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నిన్ను దేవుడు ఎలాగూ నడిపించాలనుకుంటాడో ఆయన నిన్ను అలాగూ నడిపిస్తాడు. అలాగైతే ఆనాటి దానినే అలాంటి దానినే ఈ రోజు నీవు చూస్తున్నావు. అన్ని చెరువులు ఎండిపోయినవి. అయితే వాగ్దానము ఆయన ప్రజలలో ఆయన వాగ్దానమును కాపాడగల దేవునికి అన్ని వేళల్లో నిజం. వారికి అవసరమైనవన్నీ ఆయన దయచేస్తాడని ఆయన వాగ్దానం చేశాడు, కనుక అలాగనే చేశాడు. ఎండిపోయినవి ఖాళీ తొట్లు, అది అలా ఆలోచించి ఇశ్రాయేలు ఎడారిలో వారి యొక్క యాత్రలో ఆయన సేవకుడు నాయకుడైన ప్రవక్త మోషేను ఒక ప్రక్కకు పిలిచాడు, కొట్టబడిన బండ ద్వారా జీవజల ఊటను తెరిచాడు, తద్వారా నమ్ముచున్న ఆయన బిడ్డలు నశించిపోకున్నట్లుగా జీవజల ఊటను తెరిచాడు. ఈనాడు అది నాకు కృపను గుచ్చి మాట్లాడుచున్నది. మనము అపాత్రులము, మనము చేసిన మార్గము, మనము జీవించిన మార్గము, మనము అపాత్రులము. అయితే దేవుడు ఈ దినాన ఇక్కడే ఈ ఉదయమే ఉన్నట్లు మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, కథలిక్ అందరి వైపు చూచుచున్నాడు. ఆయన ఊటను తెరచియున్నాడు. దీన్ని హెబ్రీ 13 రుజువు చేస్తున్నది. ఆయన నిన్న నేడు యుగములు ఒకటి రీతిగా ఉన్నాడని. కాబట్టి యోహాను 3:16 అది రుజువు చేస్తున్నది. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడి విశ్వాసము ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. అది అనేక కారణాల కొరకు ఎత్తబడిను, ఎందుకంటే ప్రజలు సనుగుచున్నారు, పాపము చేస్తున్నారు, వారు పాపం చేత కరవబడ్డారు, చచ్చిపోతున్నారు. వారి యొక్క పాప క్షమాపణ కొరకు, వారు వ్యాధి స్వస్థత కొరకు ఎత్తబడెను. మన నిమిత్తము ఈ రోజు అదే ఊట తెరవబడెను. మన రక్షణ కొరకు, మన భౌతిక స్వస్థత కొరకు. ఇలయనగా ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. వాగ్దానం చేయబడిన దేవుని యొక్క వాక్యము చేత ఆయన ఆగ్రహకారముగా బండ కొట్టబడినప్పుడు అది పొంగిపొర్లే స్వచ్ఛమైన నిర్మలమైన నీళ్లిచ్చను. నిల్వయున్నవి కాదు, కలుషితమైనవి కాదు, అయితే దేవుని యొక్క స్వంత సన్నిధి పవిత్రమైన నీళ్లు. అది త్రాగిన ప్రతి వారు వారిని రక్షించను. అది నిజమని మనకు తెలుసు, ఎందుకంటే ఒక పోలికగా పాత నిబంధనలో మనం అది చదివాము. నీవు దాన్ని లాగనవసరం లేదు, పైకి క్రిందకు కొట్టనవసరం లేదు, అందులో చేరనవసరం లేదు, దాన్ని ఎలాగో వినియోగించుకోవాలో అది నేర్చుకుంటానికి సెమినరీకి నీ వెళ్ళనవసరం లేదు. ఏ విధముగా దానిని వాడుకోవాలో వారు నీకు చెప్తారు. చూశారా, చూశావా? ఓ భలే, నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే నీవు దాన్ని ఏ విధంగా చేస్తావని మేము అనుకుంటున్నాము అని చెప్తారు. అయితే చూడండి, దానికి ఎటువంటి ఆధీన స్వాధీనములు లేవు. పరిశుద్ధాత్మను నీవు వాడుకోవు, పరిశుద్ధాత్మ నిన్ను వాడుకోను. చూశారా, నీవు కాదు, పరిశుద్ధాత్మను నీవు వాడుకోవు, పరిశుద్ధాత్మ నిన్ను పట్టుకును. వనమనగా కత్తిని తీసుకుని నీవు దానితో పెన్సిల్లు చెక్కడం కాదు, అది నీకై నీవు దేవునికి ఇచ్చుకుంటావు. పరిశుద్ధాత్మ నిన్ను వాడుకున్నట్లు నీవు మార్గము తప్పుకుంటావు. గమనించు, వారు క్రిందకు పైకి కొట్టనవసరం లేదు, లేక దాని లాగనవసరం లేదు. ఈ నీటిని మేము ఎలాగూ వాడుకోవాలి అని అడగనవసరము లేదు, ఎందుకనగా అది ఎలాగూ వాడుకోవాలో వారికి తెలుసు. వారు దప్పికి కొన్నారు, దాంతో ఏమి చేయాలో వారికి తెలుసు. అలాగని ఏ మత బోధకు లేక సంఘశాఖకు అతను సంబంధించినప్పటికీ స్త్రీగాని పురుషుడు గాని వారి ఎల్లా అలాగుండును. అతను దేవుని కొరకు దప్పిగొన్నాడా? గత రాత్రి చెప్పిన ఈ ఆంగ్ల సహోదరుడు లేక బ్రిటన్ వారి సహోదరుడు చెప్పినట్లు మత పాఠశాలకు పరుగులు తీయనవసరం లేదు. తిరిగి వెనుకకుపోయి ఆంగ్ల సంఘమును కలిసి అతడు కలిగి ఉన్న ఈ గొప్ప వరమును భాషలు మాట్లాడుట దీనితో ఏం చేయాలి అని వారిని అడిగినట్లు అడగనవసరం లేదు. ఆరంభంలోనే వారు అతన్ని బయటికి నెట్టివేస్తారు. అవును, అతడు దహము కొన్నాడు, కనుక దేవుడు అతన్ని నింపాడు. దానికి అది సరిపోతుంది, అది దహము కొనుట. తర్వాత ఆయన నింపుతాడు. దాంతో నీవేమి చేయాలని ఒకరు నీకు చెప్పి ఎటువంటి ఆధీనము చేయబోట అవసరం లేదు. దేవుడు ప్రతి వ్యక్తిని నడిపించును. నీ ఎడల ఆయన ఎలాగూ చేయవలనుకున్నానో అలాగే చేయును. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, నీవు దేవుని యొక్క భాగానివి, ఎవరూ నీ స్థానాన్ని తీసుకోరు. ఇది నేను చేయవలసి ఉన్నది లేక దానితో నేను చేయవలసి ఉన్నది అని చెప్పుటకు ఒకరి దగ్గరకు వెళ్లేటకు మార్గం లేదు. లేదండి, దేవుడు ఆయన కోరినట్లుగా ఆయన దాన్ని వాడుకును. నీవు దహముతో ఉంటే ఎంత త్రాగాలో నీకు తెలుసు. ఈ ఉదయం మీరు దహముకుంటే దాని నుండి త్రాగండి, అదే మీరు చేయవలసినది. వారి యొక్క తప్పిక కొరకు దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేశాడు. తప్పికతోనున్న బిడ్డలు ఆయనలో ఉచితముగా పాలు పొందుట. ఎవరైతే ఆకలితో దప్పికతో ఉన్నారో అట్టి స్త్రీ పురుషుని కొరకు ఈ ఉదయము దేవుడొక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. బహుశా ఎన్నడూ రక్షించబడిన వారు ఇక్కడ కూర్చుని ఉండవచ్చు. రక్షించబడు ఒడ్డున ఉండి ఇక్కడ కూర్చున్న వారు కొందరున్నారు. ఇక్కడ కొందరు సంఘ సభ్యులుగానే కూర్చున్న ప్రజలున్నారు. మీరు మంచి చేయాలనుకుంటున్నారా? అయితే మీరు చెరువు నీరు త్రాగుతున్నారు. ఈ సత్యములను వారెన్నడూ మీకు చెప్పరు. వచ్చుటకు ఒకే ఒక విషయము, దేవుని వాగ్దానాన్ని తీసుకోండి, ఓటి ఎద్దుకు రండి, అప్పుడు ఆయన దప్పికను తీర్చును. ఈ ఓట్లోనది త్రాగువాడు మరలా దప్పిగొనడు. గమనించుడి, కృపను బట్టి పద్ధతి వల్లనే కాదు, విచ్చేయను చెరువు ద్వారా కాదు. ఎవరైతే ఈ నీటిని స్వీకరించారో అట్టి వారిలా ఆయన ఎంత ఉదారుడో గమనించుడి. ఆయన వాక్యమును ఆయన రుజువు చేయుచున్నాడు, అది జీవము అనుగ్రహించు వనరులు. ఆయన వాక్యమును ఆయన నీటిని మీరు తీసుకున్నట్లయితే మీరు నిత్య జీవాన్ని స్వీకరించున్నారని మీలో ఎంతమందికి తెలుసు? జీవమును స్వీకరించితరి అని. సరే, ఉదాహరణకు ఒకటి రెండు ఉదాహరణ కొరకు తీసుకుందాము, తర్వాత ఒక క్షణంలో నేను ముగించబోతున్నాను. ఆ గుండె ఒక చోట నాకు ఉండవలసి ఉన్నది, అయితే గమనించుడి, నేను మాట్లాడుతూ ఉన్నాను కానీ అది చేయుటని కాదు నా భావము. చూడండి, ఒక ఉదాహరణ తీసుకుందాము, ఇద్దరి గురించి మాత్రమే. యాకోబు చెరువు, అతను త్రవ్విన బావి. అక్కడ స్త్రీని తీసుకుందాము, అక్కడ ఆమె కూర్చుని ఉన్నది. నీళ్లు తీసుకుని వెళ్ళటకు ఎక్కడికైతే ఆమె వచ్చినదో అట్టి ఈ చెరువు లేక తొట్టి మాత్రమే ఆ స్త్రీకి తెలుసు. బావికి ఎదురుగా ఆమె చూచినది, కొంచెం అందరికీ కాన్పించేలా ఒక పురుషుడు ఒక యూదుడు కూర్చున్నాడు. ఆమె సమరయ స్త్రీ, అది సుకారు పట్టణము. ఈ మనుషుడు, ఈ యూదుడు ఆ స్త్రీతో అలవాటుగా కాని వాక్యమును పలికాడు, నాకు దాహమును కిమ్ము అని. ఆమె చెప్పినది, మనకు వేరుబంధం ఉన్నది, అటువంటి ప్రశ్న నీవు అడుగుటకు అది సరికాదు. నీవు యూదుడవు, నేను సమరయురాలను. ఆయన చెప్పాడు, అయితే నీతో మాట్లాడుతున్నది ఎవరో నీవు ఎరిగి ఉంటే నీవు నన్ను దహమడికమని అడుగుతావు. త్రాగుటకు ఈ చెరువుకు నీవు రాకున్నటువంటి నీళ్లు నీకిచ్చేదను, అది నీలో ఊరడి బుగ్గగా ఉండును అని ఆయన చెప్పాడు. గమనించుడి, ఇది సత్యమైని రుజువు చేయబడుట ఆమె కనుగొన్నప్పుడు మొదటిగా ఎవరైనా ఏ పురుషుడైనా అది చెప్తారు. అయితే ఆమె అన్నది, యెరూషలేములో ఆరాధన అని మీరు చెప్తారు, మేము ఈ పర్వతం మీద ఆరాధన అని చెప్తాము. ఆయన చెప్పాడు, రక్షణ యూదుల్లో ఉండియే కలుగుచున్నది, మేము నమ్మినది మేము ఎరుగుదాము. అయితే ఆయన చెప్పాడు, ఒకటి నేను చెప్పనివు, అలాంటి మాటలు ఈ పర్వతం మీద కాదు లేక యెరూషలేములో కాదు. ఒక కాలం రాబోతున్నది, మనుషుడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించును. తండ్రి అటువంటి వారిని వెదకుచున్నాడు. ఆయన అడిగాడు, వెళ్ళు నీ భర్తని ఇక్కడ తీసుకుని రమ్ము అని. గమనించుడి, ఇక్కడే అది రుజువైనది, ఆమె ఎటువంటి ఊట యుద్ధ ఉన్నదో చూయించుచున్నది. వెళ్లి నీ భర్తను ఇక్కడికి తీసుకుని రా అని ఆయన అన్నాడు. నాకు భర్త లేడు అని ఆమె చెప్పినది. ఆయన చెప్పాడు, నీవు చెప్పిన మాట సరియే అని. చూశారా, అది ఆయన ఆమెను ఏమడిగినది? వెళ్లి నీ భర్తను తీసుకురా అన్నది ఒక విరుద్ధమైనదిగా కనిపిస్తుంది. నాకు భర్త లేడు అని ఆమె చెప్పినది, నీవు చెప్పిన మాట సరియే, అయితే నీకు ఐదుగురు పెనిమిట్లున్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. ఆమెను గమనించు, ఆ దినాన ఉన్నటువంటి యాజకులకు ఆమె ఎంతటి వ్యత్యాసమో. ఆ దినాన ఉన్నటువంటి యాజకులు అదే విషయాన్ని జరుగుటా చూశారు, అయితే అన్నారు, అది దయ్యం, భావజనకమైనది లేక బయల్జెబూబు. గమనించారా, ఆ దినాన వాగ్దానము చేయబడిన వాక్యమును నమ్ముటకు విఫలైపోయారు. ఏ ఒక్క యాజకుడు కంటే ఆ చిన్న స్త్రీ లేఖనములో వచనాలలో ఉన్నత శ్రేణిలో ఉంటుంది. ఆమె అన్నది, అయ్యా నీవు ప్రవక్తవని అనుకుంటున్నాను, మలాకిలో 400 సంవత్సరం నుండి ఒక్కరు కూడా మాకు లేరు అన్నదామె. మేము ఒకరి కొరక ఎదురు చూస్తున్నాము, ఒకరు వచ్చునని మేము ఎరుగుదము. మెస్సయ్య, ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమి చేయనో అది ఇదే అవుతుంది, నేను ఆయన్నే అని యేసు చెప్పాడు. ఆమేన్. మీరు గమనించారా, యాకోబు చెరువు యుద్ధ ఆమె తన కడవను వదిలిపెట్టి పట్టణంలోనికి పరిగెత్తినది. నిండైన ఊరుతో ఉన్న బుగ్గబావి పరిపూర్ణంగా రుజువు చేయబడిగా ఆమె దాన్ని చూచినది. ఆయనే నిత్య జీవపు ఊట, ఆమెను మీకు పరిచయం చేస్తాను. ఆయన జీవపు వాక్యమని రుజువు చేయబడిన తర్వాత ఆమె దాన్ని వదిలిపెట్టినది. ఆమె దానిని వదిలిపెట్టినది అరణ్యములో కొట్టబడిన అదే బండయని ఆమె కనుగొన్నది. అప్పుడు ఉన్నది ఇదే అని రుజువు కాబడినది. నేను దీని చెప్తాను, గతించిన దినములలో ఉన్న ఆ దేవుడు, మనమెవరిని గూర్చి ఎంతో మాట్లాడిన ఆయనే ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు. ఒక వేదాంత జ్ఞానము ద్వారా కాదు, ఆయన సంఘం పైన పరిశుద్ధాత్మగా ఈ కడవరి దినాలలో కురుమరించబడతాడని ఆయన రుజువు యొక్క వ్యక్తిగత జ్ఞానము ద్వారా. నేను ఉంటిని అని ఆయన కాదు, నేను ఉన్నాను అని ఆయన ఇంకా ఉన్నాడు ప్రస్తుత కాలం ఎల్లవేళల్లో. ఆ తర్వాత ఆ చెరువు దాని రుచిని పొగుట్టుకుంటుంది. ఆ విధముగానే ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మక బాప్తిస్మ ద్వారా దేవుని యొక్క బలమును పొంది సంఘశాఖ పద్ధతులవుతారో వారి రుచిని వారు పొగుట్టుకుంటారు. నిల్వయున్న కప్పలు, బల్లులు, పురుగులు మొదలగినవి నీకక్క అవసరం లేదు. నిర్మలమైనది, పరిశుభ్రమైనది అగు దేవుని వాక్యమగు ఊటలో ఉండి నీవు త్రాగుచున్నావు. నీ ఆత్మకు అన్ని వేళల్లో స్వచ్ఛమైనది. ఇప్పుడు అంతే, వాక్యం నిజమని రుజువు చేయబడినప్పుడు రుచి చూడు, అది నిజమో కాదో చూడు. చెరువు అర్యంత బాగా పనిచేసినప్పటికీ దాని కాలాన్ని పనిచేసినప్పటికీ అయితే గమనించుము, జీవజలముల మూట అక్కడే ఉన్నది. ఇక యాకోబు బావి లేదు ఆత్మ సంబంధంగా త్రాగుటకు. ఆ బావిలోనది వారు త్రాగునప్పుడు వారు ఏమని తలంచిందురు? అది పర్వాలేదులే. అయితే జీవ జలముల ఊట అక్కడే ఉన్నది. మనకున్న పద్ధతులు సంస్థాపకులు మనకు అవసరం లేదు. మనం అంత్యకాలంలో ఉన్నాము. ఈ అంత్యకాలంలో ఆయన చేయునని దేవుడు వాగ్దానం చేశాడు. వాక్యముగానే అది నెరవేరుట మనము చూచాము. సైనిక బలంతో ఉంది, వణుకుతూ ఒకటి జరుగుటకు సంసిద్ధంగా ఉన్నది అని చెప్పుట మనము చూచియున్నాము. ఒకటి జరగబోతుందని పరిశుద్ధాత్మకు హెచ్చరిక చేయటం మనము భావిస్తున్నాము. ప్రతిదీ క్రమములో పెట్టబడి ఉండటం మనం చూస్తున్నాము. కనుక వ్యవస్థ పద్ధతి విడిచి ఊటి ఎద్దుకు రా. అవునండి, దాని ఉద్దేశం నెరవేర్చబడును. అయితే ఆమె ఇప్పుడు ఊటతో ముఖాముఖిగా కలుసుకుంటుంది. యోహాను 7:37-38లో పన్నశాల పండుగలో అంత్య దినమని యేసు చెప్పాడు. ఆయన ఏమి చెప్పాడు? ఎవడైనను దప్పుకునేడిలా నా యొద్దకు వచ్చి దప్పి తెచ్చుకునవలెను. నేరుగా వేదాంతుల గుంపు మధ్యనే ఆయన చెప్పాడు, ఎవడైనను దప్పుకునేడిలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునవలెను. లేఖనము చెప్పినట్టు వాని కడుపులో ఉండి జీవ జల నదులు పారును. జీవపు ఊట ఒకటి ఉన్నది. నేటి దినమున ఆ ఊటనే ప్రజలు మర్చిపోయారు. మత బోధ కోసము జీవజల ఊటను మర్చిపోయారు. నేను ఆయన మీకు పరిచయం చేయనివ్వండి, నేను ముగిస్తున్నాను. ఆయన వారు అరణ్యములో చనిపోతున్నప్పుడు హాగరి యొక్క ప్రాణమును బిడ్డ ప్రాణమును రక్షించిన ఊట ఆయన. యెషయా 32లోని ఆ బండ ఆయనేనని నమ్ముతున్నాను. అలసట పుట్టించు దేశమున బండ ఆయనే, గాలి వనలో ఆశ్రయము ఆయనే. జకరియా 13 దావిదు సంతతి కొరకు పాపము కొరకు తెరవబడిన ఊట ఆయనే. ఆయనే అది అని నేను నమ్ముతున్నాను. మీరు కీర్తనలు 36:9లో ఆయన దావిదు యొక్క జీవము ఊట ఏయున్నాడు. ఆయన ఇంకా దావిదు యొక్క శాంతికరమైన జలమయుండి పచ్చిక భూమి అయ్యుండెను. ఆయనకై సెలయేరు నీరేయుండెను. ఆదికాండం 17లో ఆయన అబ్రహాముకు త్రాగుచున్న రుమ్ముయ్యుండెను, ఎల్షడాయ్. అయితే అతని ప్రాణం అతనిలో ఉండి పోయినప్పుడు 100 సంవత్సరాల మనుష్యుడు, ఇది ఎలాగు జరుగును? నేను వృద్ధుడను, నా భార్య వృద్ధురాలు, ఇది ఎలాగు జరుగును? ఆయన చెప్పాడు, నేను ఎల్షడాయ్. ఎల్ అది షదాయ్ అనగా రొమ్ము, షదాయ్ బహువచనము. దాని అర్థం నేను రొమ్ములు గల దేవుణ్ణయ్యున్నాను, పాల రొమ్ములు గల దేవుణ్ణయ్యున్నాను. ఒక చిన్న బిడ్డ విచారంతో చిరాకు పడుతూ వ్యాధితో ఉండి బలమంతా పోయి తల్లి రుమ్ముపై పండుకుని తిరిగి దాని బలమును పొందుకుంటూ పాలు త్రాగుతున్నట్లుగా. అవును, అది పాలు త్రాగుతున్నప్పుడు ఇక విచారపడదు. తల్లి రుమ్ముల నుండి తిరిగి బలం పొందుకుంటున్నప్పుడు అది సంతృప్తి చెందును. ఏ మనిషినైనా దేవుని యొక్క వాగ్దానమును తన హృదయంలో తీసుకున్నట్లయితే, అనగా ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొక్క పిలిచిన వారికి చెందును అను వాగ్దానం స్వీకరిస్తే దానికి అడ్డంగా పండుకుని తిరిగి నీ బలము నీవు త్రాగుతావు. విచారపడుచున్న బిడ్డా, దానిని నమ్ము, అది విశ్వాసుల కొరకు. విశ్వాసేగు పద్యకారునికి పద్యకారులు రాసిన అనేకమైన పాటలు నేను ఆలోచిస్తాను. అందులో ఒకటి ఇలా చెప్పబడినది, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటగు, ఓ పాపి అందు మునుగుము, పాపంబు పోవును. ఆ ఊట ఎందు మునిగి దొంగ, హా శుద్ధుడాయను, నేనట్టి పాపినిప్పుడు నేనందు మునుగుదును. గాయింపు రక్తమును నేను విశ్వసించి చూచి విమోచన ప్రేమ నా కావ్యమై నేను చచ్చు వరకు నాదయ్యుంటుంది. నాకైతే ఆయన వేరుచేయు వాక్యం యొక్క ఉదకము, ఆయన వాక్యానికి వ్యతిరేకమైన ప్రతిదాని అది వేరుచేయను. అటువంటి ఊట ఆయనే అని నేను ఆయన నమ్ముతున్నాను. అవునండి, అది మనుషులు తయారు చేసిన చెరువులకు, అది జీవం గల నీటి బుగ్గ యొద్దకు నన్ను వేరుపరచు జలము. ఓ స్నేహితుడా, కార్యాలతో నీవు వెళ్ళుచు ఉండగలవు. ఆయన మనకైయున్నాడు. ఆయన అల్ఫా ఒమేగా, ఆయన ఆరంభము ఆయనే అంతము. ఆయన ఉండెను అనువాడు, ఉన్నాడు ఉండబోతున్నాడు ఆయన. ఆయన దావిది యొక్క వేరు చిగురైనాడు, ఆయన తెల్లవారి వేకువ చుక్క, ఆయన నాకు అన్నిట్లో అన్ని. సహోదరి సహోదరుడా, నీ జీవితకాలమంతా ఈ మనిషి నిర్మితమైన ఈ చిన్న చెరువులోనిది త్రాగుతున్నట్లయితే ఈ ఉదయం ఎందుకు నీవు ఆ చెరువులోనిది మర్చిపోయి ఈ ఓటు ఎద్దుకు రాకూడదు? ఒక క్షణం మనం తల్లవంచుకుందాము. మీ తల్ల వంచి ఉండగానే నా భావము బలిపీఠపు పిలుపు. ఎంతమంది ఇప్పుడు నేను చాలా కంగారు పడుతున్నాను, చాలాసేపు మిమ్మల్ని ఉంచాను, నా వర్తమానం మొక్కలు చేసినట్లుగా చేసినది. అయితే నా భావం ఏదో మీరు ఎరుగునట్లు పరిశుద్ధాత్మ చేయునని నేను నమ్ముతున్నాను. తుషారా తుషారా చూడండి, ఈ దినాన దేవునితో సరిచేసుకుంటూ కంటే అతి ప్రాముఖ్యమైనది ఏదీయూ లేదు. చూడండి, మన యొక్క విందులు ఇంకా ఏదైనప్పటికీ ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఈ సమయం వరకు నా జీవితంలో ఒకే ఒకసారి దాన్ని గురించి విన్నాను. ఇక్కడున్న వారందరూ ఎంతమంది అని కాదు, దానిలోనిది త్రాగవలని ఆశించువారు అందరూ ప్రార్థన కొరకై ఒక్క నిమిషం నిలబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును, ప్రభు మిమ్మల్ని దీవించు. ఇక్కడ ఉండి ప్రస్తుతం ఇప్పుడు నిలబడి ఉన్నవారు ఈ విధంగా చేయెత్తి, దేవా నా మీదికి రండి, నన్ను నింపండి, ఈ ఓట్లోనిది నన్ను త్రాగనివ్వండి అని ఎంతమంది చెప్తారు? మంచిదేది నేను చేయలేదు, అయితే అందుకొరకు నన్ను నీవు క్షమించాలని కోరుకుంటున్నాను. నీవు పాపములు కడగాలని కోరుతున్నాను. ఈ దినము నుండి నన్ను చూడు. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటకు, ఓ పాపి అందు మునుగుము, పాపము పోవును. పాపులు ఆ ప్రవాహములో మునుగగా వారి పాపము పోవును, పాపము పోవును, పాపము 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 పోవును. పాపులు ఆ ప్రవాహములో మునుగగా పాపం పోవును. అది క్రైస్తవ విశ్వాసి. క్రీస్తును నీ సొంత రక్షణగా నీవు అంగీకరించుతివి. అయితే నీవు అలాగే కాకపోతే అక్కడ ఊటి ఉన్నది, నేరెరిగిన ఒకటే ఒకటి, ఇమ్మానుయేలు నరాల్లో నుండి వచ్చిన ఊట. కోడి పిల్లలతో కలిసి పెరట్లో నడుస్తున్న ఆ చిన్న పక్షిరాజును గుర్చి గత రాత్రి నేను మాట్లాడుతున్నట్లుగా ఉంది. కోడి పిల్లలను గుర్చి, కోడి పిల్లని గుర్చి తప్ప మరొక దాన్ని అది ఎన్నడూ ఎరగదు. అయితే కోడి పిల్లల కంటే ప్రత్యేకత ఒకటి తనకున్నదని దానికి తెలుసును. అప్పుడు దాని యొక్క తల్లి తనను వెతుకుతూ వేటాడుతూ వచ్చినది. ఆ పైనుండి పెద్దగా అరిచినది. అది పక్షిరాజు యొక్క పిలుపు. చూశారా, ఆరంభం నుండి అతడు పక్షిరాజు కావలసి ఉన్నది, లేదా ఆ పిలుపును అది ఎన్నడూ గ్రహించదు. చూశారా, అక్కడ మొలకెత్తుకటకు ఒకటి ఉండవలసి ఉన్నది, లేదా అది ఎన్నడూ జీవాన్ని ఉత్పన్నము చేయలేదు. విత్తనము దేవుని యొక్క వాక్యము నీలో ఉన్నట్లయితే దాన్ని మొలకెత్తింపు చేయుటకు, దాని వాస్తవమైనదిగా నీకు చేయుటకు పరిశుద్ధాత్మ అక్కడ ఉండును. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకునే వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీ చేతులు పైకెత్తుతారా? అన్ని చోట్ల యథార్థంగా పరిశుద్ధాత్మను మీరు పొందుకొనకపోతే, మీరు పొందుకోవాలని ఆశించితే మీ చేయెత్తండి. మీరెక్కడ ఉన్నప్పటికీ మీ చేయెత్తండి. ఒక క్షణం, నిలబడి వారి వైపు చూస్తున్న మీరు వారిపైన ఒకరు చేయి పెట్టాలని నేను కోరుతున్నాను. ఎవరైతే కావాలని కోరుకుంటారో ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ ఇప్పుడే నింపునని నేను నమ్ముతున్నాను. అక్కడ భోజనశాలలో ఉన్న ఆహారాన్ని గుర్చి ఆలోచన చేయకండి, ఇక్కడున్న ఆహారాన్ని గుర్చి ఆలోచిద్దాం. ఇది జీవము. చూశారా, ఇది జీవము. ఇప్పుడు ఒకరి వైపు ఒకరు తిరిగి మీలో ఒక్కొక్కరు ఒకరిపై ఒకరు చేయి పెట్టండి. వారి మీద వారు చేతులుంచినప్పుడు నీవు చేయి పెట్టిన ఆ వ్యక్తి కొరకు నీవు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. బయటికి వెళ్ళిన గురించి ఆలోచించకండి, దేని గురించి ఆలోచన చేయవద్దు. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క వ్యక్తిని నింపుటకు ఇక్కడే ఉన్నాడని తలంచు. నీ హృదయాన్ని తెరువుము, చెరువులోని చెత్తనంతా బయటికి నెట్టివేయి. ఓ జీవపు ఊట, నాలోనికి రమ్ము, నన్ను నింపుము. ఓ దేవా, నీ కరుణా కటాక్షముల ద్వారా నన్ను నింపుము. ప్రభుని యేసు, ఆ అక్షయమైన ఊట, నీవు ప్రతి ఒక్కరిని నింపమని దేవా నీకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ ఇక్కడ దిగునుగాక. దేవా, ఏదైనా కానీ అన్నిటినీ మేము మర్చిపోతున్నాము. ఇప్పుడే పరిశుద్ధాత్మ మా ఎదుకు దిగి ఆ జీవ జలములు ఉచితముగా ప్రతి చోట ఉన్న వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. దేవా దాన్ని అనుగ్రహించుము. ప్రార్థన పాట కలిసిపోతూ కొనసాగించబడుతుండగా అది నీ సన్నిధి అని నీ యొక్క దైవికమైన సన్నిధి అని ఎరిగిన వారమై ప్రభువా ఊటి ఎద్దుకు రావాలని మేము కోరుకుంటున్నాము. మాకు నిజమైన అసలైన పరిశుద్ధాత్మ బాప్తిస్మ కావాలి. ప్రభువా ఈ ప్రజలు అందుకొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇట్టి సరైన క్షణాన్నే దేవుని వాత్సల్యము చేత వారు నింపబడదురు కాకని నేను ప్రార్థిస్తున్నాను. ఓ దేవా అనుగ్రహము చూపండి, నీ బిడ్డల ప్రార్థన ఆలకించుము. వారి యొక్క ఉనికిలోకి వచ్చదవు కాక. దేవుని యొక్క బలమగు పరిశుద్ధాత్మ వారిపైకి విరజిమ్ములు కాక. దేవా దయచేయము. ఓ పునర్జీవము కొరకు, పరలోకపు బలమైన దేవుని సన్నిధానము కొరకు మా మధ్య ఉన్నందుకు మేమెంతగా కృతజ్ఞతలు చెల్లించవలసి ఉన్నదో. ప్రభువా ఇట్టి ఈ మధ్యాహ్న వేళలోనే మమ్మను పోషించు. ప్రభువా నీ బల యొద్ద నుండి మాకు ఆహారము కావాలి. ప్రభువా మమ్ము పోషించుము. ఇప్పుడే పరిశుద్ధాత్మతో మమ్మల్ని పోషించుము. మా బ్రతుకుల్లో ఎండిపోయి ఆకలితోనున్న మా ఆత్మలు దాహముతో ఉన్నవి. పాత యొక్క అనువాదములో నీవు చెప్పిన రీతిగా ఎండి పగిలిన నేల మీద అది నీళ్లు పోయిను అని. ప్రభువా అది జరుగును కాక. నీ బిడ్డల హృదయాలలో నీ యొక్క మాటలు ప్రత్యక్షపరచబడును కాక. ఎండి మాడిపోయిన నేలపైన నీళ్లు. నిత్యులకు దేవా నీ దాసుల ప్రార్థన ఆలకించి మాకు ఆ ఆశీర్వాదం అనుగ్రహించుము. ఆమేన్. ఓ ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన అలాగనే స్తుతిస్తూ ఉండండి. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడని కనుగొనండి. మీరు పొందుకోలేకపోతే అది మీ తప్పు. యేసు నేను ఎంతగా ప్రేమించను, దేనికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? యేసును ప్రేమించదను ఎందుకనగా ఆయన మొదటి నన్ను ప్రేమించను. ఓహో యేసును నేనెంతగా ప్రేమించను, దేవునికి స్తుతి కలుగును కాక. ఓహో యేసును నేనెంతగా ప్రేమించను, ఆయన ఈ క్షణంలో ఇప్పుడే వచ్చినట్లయితే ఏమోను. ఓ యేసు నేనెంతగా ప్రేమించను ఎందుకనగా ఆయన నన్ను మొదట ప్రేమించను. నేను ఆయన్ను ఎన్నడూ మరవలేను. నేను ఆయన్ను ఎన్నడూ మర్చిపోలేను. నేను ఆయన ఎన్నడూ మరవలేను ఎందుకనగా ఆయన నన్ను మొదట ప్రేమించను. యేసు నాకు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడు దేవుడు. ప్రతి పాపము నుండి, అవమానం నుండి కాపాడి నన్ను రక్షించను. నా విమోచకుడు, ఆశ్చర్యకరుడు. ఇప్పుడు ఆయన కొరకు అది పాడుదాము. యేసు నాకు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడు దేవుడు. ప్రతి పాపము నుండి, అవమానం నుండి కాపాడి నన్ను రక్షించను. నా విమోచకుడు, ఆశ్చర్యకరుడు. ఆయన నామమునకు స్తుతి కలుగును కాక. అది భావించు వారందరూ ఆమెనని చెప్పండి. ఓ హల్లెలూయా, పరిశుద్ధాత్మతో కొందరు వచ్చుచునుట ఇప్పుడు నేను చూస్తున్నాను. నేనొకప్పుడు తప్పిపోతని నేను కనుగొనబడ్డాను, తీర్పు నుండి విడుదల పొందాను. యేసు నాకు స్వేచ్ఛ, నిండు రక్షణ ఇచ్చను. ప్రతి పాపం నుండి, అవమానం నుండి కాపాడి నన్ను రక్షించను. నా విమోచకుడు, ఆశ్చర్యకరుడు. ఆయన నామమునకు స్తుతి కలుగును కాక. మనం చేతులెత్తి నిజంగా స్తుతిద్దాము. యేసు నాకు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడు దేవుడు. ప్రతి పాపము నుండి, అవమానం నుండి కాపాడి నన్ను రక్షించను. నా విమోచకుడు ఆశ్చర్యకరుడు. ఆయన నామమునకు స్తుతి కలుగును కాక. మీరు ఆయన ప్రేమిస్తున్నారా? ఓహో, ఎంత అద్భుతం! ఎక్కడైతే పాపులు తమ మానవ భయాన్ని తీర్పును పోగొట్టుకుంటారో, ఆయనలో స్వతంత్రులవుతారో, అట్టి రక్తముతో నిండిన ఊటకు స్తుతి కలుగును కాక. హల్లెలూయా. ఓ, అదెంతో అద్భుతం! ఇప్పుడు మనం తిరిగి పాడుచుండగా, అందరూ మెథడిస్టు, బాప్టిస్టు, కథలిక్, ప్రెస్బిటేరియన్ ఎవరినప్పటికీ ఆశ్చర్యకరుడు యేసు నాకు అను పాడుచుండగా, ప్రక్కకు తిరిగి ఒకరి చేతులొకరు కరస్పర్శ చేద్దాం. అలా మంచి కలయిక కొరకు నేను దాన్ని ఇష్టపడతానని మీకు తెలుసు. రండి, అది అలాగ చేస్తూ పాడుదాం. అది
keeping me from all sin and shame. Wonderful is my Redeemer. There's down through me. It makes the lame to walk and the blind to see.
ఓ ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, యేసు నాకు ఆశ్చర్యకరుడు, యేసు నాకు ఆశ్చర్యకరుడు. అవునది నిజం. ఓ ఆలోచనకర్త, సమాధానకర్త, బైబిల్ గ్రంథం చెప్పుచున్నది అధికారంలో ఉన్న వారి కొరకు ప్రార్థించుడి అని. మా పరలోకపు తండ్రి, మా దేశం యొక్క నాయకుడు, అధ్యక్షుని కొరకు, నిరాశతో ఉన్న అక్కడి కొరకు నిలబడి మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, ఇది బహుశా అతడు ఎరిగిండకపోవచ్చును, నీకు అది తెలుసును. అతడు నీయందు విశ్వాసి అని చెప్పుకున్నాడు. సహోదరు జాన్సన్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక గుండె జబ్బు అతన్ని తాకినది మేము అనుకుంటున్నాము. దేవా, అతనికి ఆయుష్ని మని ప్రార్థిస్తున్నాను. దేశంలో ఇబ్బందులు మాకున్నవి. ప్రభువా, నీ యొక్క ఆత్మ అతనిపై ఉంచుము. ఇప్పుడే అతడు ఆసుపత్రిలో ఉండినప్పటికీ లేక మరొక చోటు ఉన్నప్పటికీ నీ యొక్క ఆత్మ ఆ వాల్టర్ రీడ్ ఆసుపత్రిలోనికి దిగివచ్చి అతని శరీరాన్ని ముట్టి అతని ప్రాణాన్ని కాపాడు కాక. ప్రభువా, ఆ మనిషిని ఎంతో ఒత్తిడితో, మేము అర్థం చేసుకోలేని ఒత్తిడితో ఉన్నాడు. కాబట్టి దేవా, విశ్వాసులుగా, ఈ దేశం యొక్క భాగస్థులుగా, ఈ గంభీరమైన గడియలో మా నాయకుని కొరకు అతని జీవితాన్ని పొడిగింపును అతనికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.